ஓம் நமோ பகவச்சே ஸ்ரீ ரமணாயம். ஓம் நமோ பகவச்சே ஸ்ரீ ரமணாயம். ఈరోజు మనం పలమూరు గ్రామం వచ్చాం. పూర్వం ఒక సందర్భం ఇక్కడ సత్సంగ సమావేశం ఏర్పాటు చేశాం. పూర్వం పలమూరులో ఈరోజు నీ కళ్యాణ మండపం శుభ ఆరంభాన్ని పురస్కరించుకుని పలమూరు రావటం జరిగింది. ఇది ఓపెన్, ఈ కళ్యాణ మండపాలు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మనం. ఎప్పుడైనా వర్షాకాలం ఇబ్బంది ఉన్నా శీతాకాలం వేసవికాలం కూడా ఈ కళ్యాణ మండపం బాగా ఉపయోగపడుతుంది. చక్కగా ఉంది, సరిపడ ఉంది, మీడియంగా ఉంది. బాగా పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియంగా ఉంది. లార్డ్ మెకాలే అనుకుంటాను 1835లో ఇండియాలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాడు. పూర్వం 1835 ముందు ఇక్కడ ఎవరికి ఇంగ్లీష్ రాదు ఇండియాలో. అతను మెకాలే అనేవాడు ఇక్కడ గవర్నర్ జనరల్గా ఉండేవాడు. అతను 1835లో ఆంగ్ల భాషను ఇండియాకి పరిచయం చేశాడు. అంటే ఆంగ్ల భాష నేర్చుకుంటే ఇండియన్స్కి ఎక్కువ భవిష్యత్తులో ఎక్కువ అవకాశం ఉంటుంది, వాళ్ళు బాగుపడవచ్చు, వాళ్ళు ప్రాంతీయ భాషలతో పాటు ఆంగ్ల భాష నేర్చుకుంటే బాగుంటుందని 1835 ఆ ప్రాంతంలో ఫస్ట్ ఫారం కానించి ఎల్కేజీ యూకేజీ కానించి ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నారు. అప్పుడు ఫస్ట్ ఫారం కానించి ఇంగ్లీష్ నేర్చుకోమని ప్రభుత్వం కంపల్సరీ చేసి ఆంగ్ల భాషని ఇండియా అంతా ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టారు ఆంగ్ల భాష. అయితే నేర్చుకునేవారు కానీ శ్రద్ధగా నేర్చుకునేవారు కాదు, ఏదో నేర్చుకునేవారు బలవంతమైన. అప్పుడు తర్వాత వచ్చిన గవర్నర్ జనరల్ ఏం చేశాడంటే ఇంగ్లీష్ బాగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అప్పటి నుంచి ఎగబడ్డారు. ఉద్యోగాల పేరు చెప్పేప్పటికీ మేం చదువుకుంటామంటే మేం చదువుకుంటామని అక్కడి నుంచి బాగా ఇంగ్లీష్ చదువుకుని ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేవారు. తాలూకా ఆఫీసులోనూ లేకపోతే ఇంకోటి ఇంకో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ ఉద్యోగాలు నప్ప మీద అందరూ ఇంగ్లీష్ నేర్చుకుని ఇంచుమించుగా ఇప్పుడు ఆంగ్ల భాష చాలామంది నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అప్పుడు ఫస్ట్ ఫారం కానించి ఇంగ్లీష్, ఇప్పుడు ఎల్కేజీ కానించి కూడా నేర్పుతున్నారు. ఇప్పుడు ఈ మాటలు నేను చెప్పే మాటలకి ఈ మీటింగ్కి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. ఆనాడు తండ్రి గారికి 1835లో ఆంగ్ల భాషకు ఇలా ఇండియాలో పరిచయం చేస్తున్నాను, అందరూ నేర్చుకోవాలని అని చెబుతూ తండ్రి గారికి ఒక ఉత్తరం రాశాడు. తండ్రి గారికి ఒక ఉత్తరం రాశాడు అతను. అతని పేరు టీపీ మెకాలో ఏదో ఉంది అతని పేరు, గవర్నర్ జనరల్. తండ్రి గారికి ఏమన్నా ఉత్తరం రాశాడంటే ఇండియాలో మూఢనమ్మకాలు ఎక్కువ, సబ్జెక్టు అంత ప్రధానంగా ఉండరు అని చెప్పు. చెట్లు చుట్టూరు తిరగటం, పొట్టల్లో పాలు పోయటం ఇలాగే ఉంటారు, కానీ సబ్జెక్టుకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా కనపడరు. అంటే ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకున్న వాళ్ళు కొంచెం మూఢనమ్మకాలు తగ్గించుకోవచ్చు, ఆ రకంగా కూడా ఈ భాష ఇండియాలో పరిచయం చేయటం వల్ల ఉపయోగపడుతుందని తండ్రి గారికి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో మెకాలే, టీపీ మెకాలే. ఉదాహరణకి అక్కడ పోడూరులో కళ్యాణ మండపం కట్టారు. కొడుకులో కళ్యాణ మండపం కడితే మొదట రెండు పెళ్ళిళ్ళు డైవర్స్ అయిపోయినాయి. కొడుకులో కళ్యాణ మండపం ఎవరు గ్రామస్తులు కట్టలేదు, టీటీడీ వాళ్ళు కట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కట్టారు. పోడు మొదట వర్షాకర రెండు పెళ్ళిళ్ళు అయితే రెండు పెళ్ళిళ్ళు డైవర్స్ అయిపోయినాయి. ఇంకా అక్కడి నుంచి మూడే పెళ్ళి లేదు అక్కడ. ఇంకా టీటీడీ కళ్యాణ మండపంలో ఇంకా పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, మొత్తానికి ఆగిపోయినాయి. ఇంకా అక్కడ పెళ్లి చేసుకుంటే మనకు కూడా డైవర్స్ అయిపోతుంది మనం. అలాగే ఇప్పుడు మెకాలే గారు ఇంగ్లీష్ చదువుకోవటం వల్ల మనకి మూఢనమ్మకాల నుంచి మనం అందరం బయటికి రాకపోయినా, ఇంగ్లీష్ కేవలం ఇంగ్లీష్ చదువుకోవటం వల్ల మూఢనమ్మకాల నుంచి మనం బయటికి రాకపోయినా, ఏదో కొంచెం ఆంగ్ల భాష చదువుకుని కంప్యూటర్స్ నేర్చుకోవటం తర్వాత కొంచెం బతుకు తెరుగుకు ఉపయోగపడతాం. అతని ఉద్దేశం నెరవేరకపోవచ్చు. ఆంగ్ల భాషలో ఆంగ్ల భాష చదువుకున్న వాళ్ళందరూ మూఢనమ్మకాలు లేని వాళ్ళని చెప్పలేము. ఇప్పటికే వాళ్ళ తండ్రి గారికి అలాగా రాశాడంతే ఉత్తరం అంతవరకు. ఇప్పుడు ఇంతకు ఈ సందర్భంలో మనం చెప్పుకునేది ఏంటంటే, మీరు సత్సంగాలు చాలామంది జరుపుకుంటున్నారు, చాలా సత్సంగాలు పోడూరేంటి, చాలా గ్రామాల్లో భీమవరం, చాలా గ్రామాల్లో సత్సంగాలు నడుపుకుంటుంటే మీరు సబ్జెక్టే ప్రధానంగా. మీరు బాగుపడాలంటే మీరు గంట సేపు కూర్చున్నా అరగంట సేపు కూర్చున్నా సబ్జెక్టే ప్రధానంగా ఉండడు. సరే సబ్జెక్ట్ చెప్పుకున్నాక ఎవరింటికారు వెళ్ళిపోవాలి. అంటే ఆలోచనలో సబ్జెక్ట్ ఉండాలి, మాటలో సబ్జెక్టు. అంటే సబ్జెక్ట్ తప్పించి ఇంకో టాక్ అక్కడ రానివ్వకూడదు. అలాగైతే మనం బాగుపడతాం. సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే ఎవరింటికారు వెళ్ళిపోండి, మీ ఇంటికాడ మీరు పనులు చూసుకోండి. ఇది భగవద్గీతలో ముఖ్యంగా అంటే సబ్జెక్టే ఆలోచించి సబ్జెక్టే మాట్లాడుకుని ఇంకో మాట అక్కడ రాకూడదు. ఇంకో మాట అక్కడ వస్తే ఏమవుతుందంటే మన మనస్సు పలచబడటానికి కొంచెం చిక్కబడుతుంది. మన మనసు సబ్జెక్టే ప్రధానంగా చెప్పుకుంటే ఆ రోజుకు ఆ రోజు మనకు తెలియకుండా ఇక్కడి నుంచి మనం తాడేపుడుగుడి వెళతామంటే తాడేపుడుగుడి వెళ్ళి కొలిది మనం పొలమూరికి ఎలాగైతే దూరం అవుతాం. అలాగే మీరు సబ్జెక్టే ప్రధానంగా పెట్టుకుంటే శ్రమ లేకుండా సాధన పేరు మీద ఇబ్బంది లేకుండా మీకు సత్యానుభవం కలుగుతుంది, సత్య సాక్షాత్కారం కలుగుతుంది. డెడికేషన్ టు సబ్జెక్ట్ అంచేత మీరు ఈ గురువుల విషయంలో కూడా బాగా జాగ్రత్త. ఇలా నెల్లూరు నుంచి ఒకరు ఫోన్ చేశారు మాకు. నెల్లూరు నుంచి ఫోన్ చేసి ఏదో మేము రమణ మార్గంలో, వారెవరో మనకు తెలియదు, మేము రమణ మార్గంలో ఉంటున్నామంటే బాగానే ఉంది, మా అమ్మాయి అత్తవారింటికి వెళ్ళాను నేను, అక్కడో గురువు గారు ఎవరో ఉన్నారో వెళ్ళాం, ఏదో ఆ చక్రం అంటున్నారు ఈ చక్రం అంటున్నారు, నాలుగు రోజులు ఈయన మాటలు విని వెళ్ళలేదు నేను. ఐదో రోజు నుంచి మా అమ్మాయిని అంటున్నారంట, మీ అమ్మ రావటం మానేసింది అని చెప్పి మీ అమ్మకి జబ్బులు ఎక్కువ వచ్చేస్తాను. అంటే ఇవిడ ఆ చక్రాల్లో కూడా ఇంట్రెస్ట్ లేక మానేసింది. అంటే గురువులు కూడా ఎలా ఉన్నారో ఉండటం కోసం చెప్తున్నారు. అంచేది చదివే పుస్తకం విషయంలో, చేసే స్నేహాల విషయంలో, తినే తిండి విషయంలో, ఎన్నుకునే గురువుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నేను చెప్పాను అదే ఒక మూఢనమ్మకం. ఏది ఒక మూఢనమ్మకం? మీరు అక్కడికి వెళ్ళకపోతే గురువు గారు మిమ్మల్ని ఏదో చేసేస్తారనుకుంటే మూఢనమ్మకం. మీకు విచారణ మార్గం అర్థమైతే దొంగలేని చేసి చేష్టలది. ఆ దొంగ నేనేమో ఏమంటుందంటే మీకు శరీరానికి డబ్బులు తెచ్చేస్తానంటుంది. ఈ దొంగ నేను భయపడుతుంది, ఆ మాటలు మాట్లాడేది దొంగనేనే, భయపడేది దొంగనేనే అని ఏ పొద్దున్నే నేను ఇక్కడి నుంచి ఫోన్లో మాట్లాడారు, సెల్ ఫోన్లో ఏదో మాట్లాడారు. పొద్దున్నే జిన్నూరు నుంచి వస్తాంటే కారులోనే మాట్లాడారు. అంచేత మీరు ఏదో రమణ మార్గంలో ఉన్నామంటున్నారు, రమణ మార్గంలో ఉంటే అలా భయపడవలసిన అవసరం లేదు. మీకు భయపడవలసిన అవసరం ఏంటి? భయపడవలసిన అవసరం ఏంటి? ఆ గురువు మిమ్మల్ని ఏదో చేసేస్తాడని, ఆ గురువు బహుశా ఏదో జనాన్ని పోజేసుకోవడానికి అలా అంటున్నాడో మీరేం భయపడక్కర్లేదు. ఒకవేళ మీకు శరీరానికి నిజంగా ఏదైనా రోగం వస్తే వైద్యం చేయించుకోండి. అతను ఏదో అంటున్నాడని మీకు భయం కలుగుతుందంటే రమణ మార్గం మీకు అర్థం అవ్వదని చెప్పాను. అతను మీ శరీరానికి డబ్బులు ఇచ్చేస్తాయని ఆ గురువు ఏదైనా అంటే మీకు రమణ మార్గం అర్థం లేదు అని చెప్పాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ సబ్జెక్టుకి సంబంధించినంత వరకు మీరు సబ్జెక్టే ప్రధానంగా ఉండి సబ్జెక్టే మాట్లాడుకుంటాంటే, సబ్జెక్ట్ గురించే ఆలోచించుకుంటాంటే, మనకు అవసరం లేని గొడవల గురించి, మనకు ఉపయోగం లేని గొడవల నుంచి మనం విడుదలైపోతాం. మీరు ఎప్పుడే కాదు, ఇప్పుడే ఈ భూమి మీదే ఈ శరీరం ఉండగానే మీరు నిర్వాణ సుఖం పొందాలి. అయితే మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వకుండా ఏదో మనం గాల్లో దీపం కదా ఏదో చేస్తే మటుకి వచ్చేది పెర్ఫెక్ట్ ఇది. అంటే మ్యాథమెటికల్ యాక్యురసీ 6, 4, 10 మెడిసిన్ కంటే ప్రాక్టీస్, మెడిసిన్ కంటే పెర్ఫెక్ట్ ఇది. అంటే ఇప్పుడు మెడిసిన్ ఉందనుకో, డాక్టర్ గారు ఆ రోగం ఉందని అనుకుంటారు. డాక్టర్ గారు అనుకున్న రోగం అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ లెక్కలు అలా కాదు, స్పెసిఫిక్గా ఉంటుంది. 6, 4, 10 6, 6, 12 ఈ సబ్జెక్టు కూడా అటువంటిది స్పెసిఫిక్గా ఉంటుంది. అయితే మీరు భగవంతుడు గీతలో చెప్పింది, రిపీటెడ్గా చెప్పింది ఏంటంటే, మీ దేహయాత్రకు సరిపడి పని చేసుకోండి, మీ పని అయితే మీరు శ్రద్ధగా చేసుకోండి. మీ పనుల గురించి ఇతరుల మీద ఆధారపడదు, డిపెండ్ అవ్వద్దు. మీ పని మీద డిపెండెన్స్ అంత మంచిది కాదు. అంటే మీ పనులేది మీరు శ్రద్ధగా చేసుకోండి, మీరు ఇతరుల మీద ఆధారపడద్దు. మీరికి అంచేది మీరు సబ్జెక్టే కనుక ప్రధానంగా ఇతరుల విషయంలో ఎక్కువ కలగ చేసుకోకూడదు. ఇది భగవాన్ పాలసీ. అంటే మనకు అక్కర్లేని గొడవల్లో కలగ చేసుకుంది, అజ్ఞానం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. అజ్ఞానం దాచుకున్నా అప్పు దాచుకున్నా పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. ఎవడో మనకి ఇంత అప్పు ఉందని చెప్పుకుంటే ఎవడైనా ఏదైనా అనుకుంటారేమంటే, ఎవడైనా ఏమైనా అనుకున్నా అనుకోకపోయినా మన అప్పు ఎవరితో చెప్పామనుకో అప్పు పెరగటం ఆగదు. మనకి ఇంత అప్పు ఉందని ఎవరితో చెప్పామనుకోండి, చెప్పటం మానేసినంత మాత్రం చెప్పకపోవచ్చు, కానీ అప్పు వడ్డీ పెరగటం మానదు. అలాగే అజ్ఞానం కూడా, ఎవరి అజ్ఞానం వాళ్ళకే శిక్ష, ఎవరి అహంకారం వాళ్ళకే శిక్ష, ఎవరి మనస్సు వాళ్ళకే శిక్ష. ఒక మనిషి ఇంకో మనిషిని శిక్షించక్కర్లేదు, ఎవడ మనస్సు వాడికే శిక్ష, ఎవడ అజ్ఞానం వాడికే శిక్ష, ఎవడ అహంకారం వాడికే శిక్ష. ఇప్పుడు అందరం ఒకటే, ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి, లోపల ఉన్న వస్తువు అందరిలోనే ఒకటే. మీ హృదయంలో, నా హృదయంలో, విష్ణు యొక్క హృదయంలో, లేకపోతే పిపీలుగా క్షేమ హృదయంలో, దోమ హృదయంలో, ఏని హృదయంలో, అందరి హృదయంలోనే కాన్షియస్నెస్ ఉన్నదంటే ఒక్కటే, ఉన్నదంటే ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అందరి హృదయాల్లోని ఒక్కటే. అయితే అంత దూరం మనం చూడలేకపోతున్నాం, అంత దూరం మనం. ఎవరైనా మీరు మంచివాళ్ళంటే సంతోషిస్తాం, మీరు మంచివాళ్ళు కాదంటే దుఃఖపడతాం. అది ఆ జీవితం వదులుకోవాలి ముందు. మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని మంచివారంట అనుకోండి, మీకు సంతోషం వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని మీరు మంచివారు కాదంటే, మీరు మంచివారు కాదంటే వాళ్ళకేమొస్తుంది, దుఃఖం వస్తుంది. ఇది ఈ రకమైన జీవితం మనం వదులుకోమనుకోండి, మన మనసు లోపలకెళ్ళదు. ఇది బాగా అర్థం చేసుకోండి. హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, చాలా లోయల్లో ఉన్నాడు, లోతుల్లో ఉన్నాడు. మనం కళ్ళతో చూడలేము, మనసుతో అర్థం చేసుకోలేము, కానీ మనసుని అక్కడ పంపించడానికి ప్రయత్నం చేస్తే ఆయన మనకి వ్యక్తమవుతాడు. మన మా ఇంటికి ఎవరో వచ్చారు, ఎవరో వచ్చామన్నారంటే నన్ను అందరూ మంచివాడు కాదంటున్నారండి అన్నారు. ఆయన అన్నారు ఊరికే, నన్ను అందరూ మంచివాడు కాదంటున్నారంటే అప్పుడు చెప్పాను, నిజంగా నేను ఎవరైతే మంచివాడు కాదని అంటున్నారో వాళ్ళందరికంటే నువ్వు మంచివాడు. నేను ఎవళ్ళైతే మంచివాడు కాదంటున్నారు వాళ్ళందరికంటే కూడా నువ్వు మంచివాడు. ఆ విషయం నీకు తెలియక కంగారు పడుతున్నావు అన్నాడు. ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. నిజం కూడా కరెక్ట్ కూడా అది, నేను ఎవడైతే మంచివాడు కాదని అంటున్నారో వాళ్ళందరికంటే నువ్వు మంచివాడు, కానీ ఆ సంగతి నీకు తెలియక నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు, నువ్వు కామ్గా వెళ్ళిపో అన్నాడు. అయితే అప్పుడు అన్నాడు, ఇంకా మెంటల్ హాస్పిటల్కి నేను వెళ్ళక్కర్లేదు, నీ ఒక్క వాక్యం చాలని. అంటే సబ్జెక్టు మీరు అర్థం చేసుకునే కొలది ఈ మానసికమైనటువంటి అనారోగ్యం తగ్గిపోతుంది. ఒక ఏకాగ్రత వస్తుంది, పవిత్రత వస్తుంది, భక్తి కలుగుతుంది. సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకునే కొలది అది. తర్వాత మీరు ఏదైనా పని చేస్తే గొప్పల కోసం ఎప్పుడు ఏ పని చేయకండి, గౌరవం కోసం ఏ పని చేయకండి. తర్వాత మీ అంతస్తుకి మించి ఏ పని చేయకండి, మీ అర్హతకి మించి ఏ పని చేయకండి, మీ యోగ్యతకి మించి ఏ పని చేయండి. కోడేటి బండంగట్రాజు గారు కుంచిడి బియ్యం అన్నం తింటున్నారని మనం ఎక్కడ తింటే ఎలా కూరుతుంది? ఎవరో ఏదో చేశారని మనం చేయకూడదు, ఎవరో ఏదో చేశారని మనం చేయకూడదు. మన అర్హత ఏంటో, మన యోగ్యత ఏంటో చూసుకుని మనం చేయాలి, కానీ బియాండ్ అవర్ లిమిట్స్ మనం చేయకూడదు. అంటే పేరు కోసం, గౌరవం కోసం మీ యోగ్యతకి మించి చేయకూడదు. మీ యోగ్యత ఎంత ఉందో అంత చేయొచ్చు. అయితే మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, చేతితో ఒక పని చేసేటప్పుడు 4 సార్లు ఆలోచించి చేయటం మంచిది. ఒక మాట మాట్లాడుతున్నాం అనుకోండి, 4 సార్లు ఆలోచించి మాట్లాడటం మంచిది. చేతితో ఏదైనా పని చేసామనుకోండి, 4 సార్లు రిపీటెడ్గా అదే 4 సార్లు ఆలోచించి పని చేయటం మంచిది. ఇంతకీ రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాల్లో నువ్వు కలగ చేసుకోవద్దు. కలగ చేసుకోవటం వల్ల నీకేమవుతుందంటే, నీకున్నటువంటి లోపలటువంటి దేహాభిమానం పెరుగుతుంది, దేహాభిమానం పెరుగుతుంది. అయితే నువ్వు దేహాభిమానం తగ్గించుకోవాలంటే నీ పనేదో నువ్వు చూసుకో, నీ పనేదో నువ్వు చూసుకో. ఎవరైనా ఏదో వచ్చి నిన్ను సలహా అడిగితే నువ్వు చెప్పొచ్చు, అన్వాంటెడ్గా చెప్పొద్దు. ఎవరైనా వచ్చి నిన్ను సలహా అడిగితే చెప్పొద్దు, గెలవని పేరంటంగా మట్టుకి చెప్పొద్దు. అంటే ఈ విషయాల్లో మనం డే టు డే లైఫ్ విషయంలో మనం కొన్ని విషయాల్లో కనుక జాగ్రత్త కనుక తీసుకుంటే తప్పనిసరిగా ఎక్కువ కష్టపడక్కర్లేకుండా సబ్జెక్ట్ అర్థం చేసుకునే కొద్ది మన ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ అండర్స్టాండింగ్ ముఖ్యం, ప్రాపర్ అండర్స్టాండింగ్ ముఖ్యం. దేహంతో ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, దేహాభిమానం పెట్టుకుని మాట్లాడకూడదు. పని చేస్తున్నాం అనుకోండి, దేహాభిమానం పెట్టుకుని, అంటే జ్ఞానం అంటే ఏం లేదు, ఎవరు ఇతరులను కాల్చక్కర్లేదు. మన మనసును మనం కాల్చుకుంటేనే మన ఈశ్వరుడు వ్యక్తం అవుతాడు. ఇతరులను కాల్చడం వల్ల మనకేం కలిసి రాదు, మన మనసును మనం కాల్చుకోవాలి. మన మనసుని మనం కాల్చుకోవటం వల్లే అంతర్యాముదాన్ని ఈశ్వరుడు మనకి వ్యక్తం అవుతాడు. అంచేది ఇతరులు కాదు, ఇతరులు అసలు ఇతరులు అంటూ లేరు, జ్ఞానికి ఇతరులు అంటూ లేరు. అంచేది మనం ఇతరులను కాదు హింస పెట్టాం, ఇతరులను కాదు బాధ పెట్టాం. మన మనస్సునే మనం బాధించి, మన మనస్సునే మనం నిగ్రహించుకుని, మన మనస్సునే మనం అదుపులో పెట్టుకుని, ఇతరులు మీరు అదుపులో, మీ మనసును మీరు అదుపులో పెట్టుకోండి, మీ మాట మీరు అదుపులో పెట్టుకోండి అని చెప్ప 10 సార్లు చెప్పటం కంటే మన మనస్సును మనం అదుపులో పెట్టుకుని, మన మనస్సుని మనం కంట్రోల్ నిగ్రహంగా పెట్టుకుంటే మనస్సు ఏమవుతుందంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని ఎందుకు చేస్తున్నాం, మాట్లాడేటప్పుడు ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నాం, అది జనరల్ అది చూసుకుంటూ ఉండాలి. జనరల్గా మన ఇంటికాడ సమాజంలో కూడా అంశం లేకుండా ఎక్కువ మాట్లాడుతాం. దానికి కారణం అహంభావన, మనం చూసుకుంటే తెలుస్తుంది. దానికి కారణం అహంభావన, మనం మనల్ని మనం పరిశీలించుకుంటే తెలుస్తుంది. ఇది అహంభావన కోసం మాట్లాడుతున్నాం కానీ అవసరం ఈ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు, అహంభావన కోసం మాట్లాడుతున్నాం. మనం ఏమీ చేయక్కర్లేదు, మన ఈగోని గ్లోరిఫై చేసుకోకుండా ఉంటే సరిపోదు. ఇవాళ పొద్దున్న మీటింగ్లోకి చెప్పాము, ఏ కారణం వల్ల మనకు దుఃఖం వస్తుందనుకోండి మనకు పునర్జన్మ వచ్చి చేరుతుంది. ఏంటిది? ఏడవటానికి. ఏ కారణం వల్ల మనకు దుఃఖం వస్తున్నప్పటికీ పునర్జన్మ వచ్చి చేరుతుంది. ఏం చేద్దంటే నాతోటి నేను శాంతిగా ఉండలేకపోతున్నాను, సమాజంతో శాంతిగా ఉండలేకపోతున్నాను, శాంతి స్థానం నాకు దొరకటం లేదు, శాంతి దాత నాకు కనపడటం లేదు, ఆ లోపల స్థానం నాకు ఆ శాంతి దొరికే వరకు నాతో నేను అశాంతిగా ఉంటాను, సమాజంతో అశాంతిగా ఉంటాను, మాట్లాడితే అశాంతిగా ఉంటాను, చేతితో పనిచేసేటప్పుడు అశాంతిగా ఉంటాను. అంటే అశాంతి ఎప్పుడైతే ఉందో నీకు దుఃఖం, ఆ అశాంతి నీకు దుఃఖంగా బాధగా నీకు వ్యక్తం అవుతూ ఉంటుంది. అప్పుడు ఎంతకాలం అయితే లోపల అశాంతి ఉందో అంతకాలం నీకు పునర్జన్మలు వచ్చి తీరుతాయి, ఇందులో సందేహం లేదు. అయితే దేహం ఉదయించి దేహంతో మనస్సుతో ఇంద్రియాలతో ఇంకో విషయం ఇందాక మిస్ అయ్యాను చెప్పటం మీకు, అందరిలోనూ హృదయంలోనూ ఒకటే, అందరి హృదయంలోనిది ఒకటే. భగవంతుడు శివుడు, శివుడి హృదయంలో ఏదుందో, మీ హృదయంలో ఏదుందో, నా హృదయంలో ఏముంది, మరి అందరి హృదయంలో రకరకాలుగా మనుషులు కనిపిస్తున్నారు చూడండి. మాటలు వేరు, రంగులు వేరు, మనస్సులు వేరు, అన్నీ వేరు. ఎప్పుడు కూడా అబద్ధాలు వేరు వేరుగా ఉంటాయి, నిజం ఒకటిగా ఉంటుంది. నీకు అర్థమవుతుందా? అబద్ధాలు ఎలా ఉంటాయంటే వేరు వేరుగా వేరు వేరుగా ఉంటాయి, సత్యం వేరు వేరుగా ఉండదు, ఒకటిగానే ఉంటుంది. అంటే మీ లోపల గుణాలను బట్టి వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకుంటున్నాం, మీ రంగును బట్టి వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకుంటున్నాం, మీ అలవాట్లను బట్టి వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకుంటున్నాం. ఇదంతా మీ తెలివితేటలు పక్కన పెడితే, మీ మనస్సును పక్కన పెట్టి, గుణాలను పక్కన పెట్టి, మీకు అర్థమవుతుందా, దేహాలను పక్కన పెట్టి ఆలోచిస్తే ఇప్పుడే మీరు కూర్చున్న వాళ్ళు లేవకుండా వస్తువు మీకు వ్యక్తం అవుతుంది. మీరు ఇంటికి కూడా వెళ్ళక్కర్లేదు. మీ గుణాలన్నీ మంచి గుణాలు ఉండొచ్చు, చెడ్డ గుణాలు, గుణాలను పక్కన పెట్టండి, మీ మనస్సుని ఓ పక్కన పెట్టండి, తీసో పక్కన పెట్టండి, దేహాన్ని తీసుకో, మీ దేహం నల్లగా ఉండొచ్చు, ఎర్రగా ఉండొచ్చు, సన్నంగా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, అదంతా వదిలేయండి. దేహాన్ని తీసి ఓ పక్కన పెట్టండి, గుణాలను తీసి ఓ పక్కన పెట్టండి, తర్వాత మనస్సును తీసి ఓ పక్కన పెట్టండి, అలవాట్లను తీసి ఓ పక్కన పెట్టండి. ఈ అలవాటు గాఢ నిద్రలో మనం వదిలేస్తున్నాయి, దేహం మనం విడిచిపెట్టేస్తుంది, మన అలవాట్లు మనం విడిచిపెట్టేస్తాయి, మన గుణాలు విడిచిపెట్టేస్తాయి. వాసనలే అలవాట్ల కింద వస్తాయి, వాసనలు వేరు అలవాట్లు వేరే కాదు, వాసనలే అలవాట్ల కింద వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ విడదీ చూసుకుంటే మీకు ఇప్పుడే ఇక్కడి నుంచి లేవకుండా మీకు జ్ఞానం కలుగుతుంది. అంటే హృదయంలో ఉన్న వస్తువు స్ఫురిస్తుంది మీకు. లోపలని ఈ దేహానికి సంబంధించిన గొడవలు సరసరణంగా తెలివైన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా తెలివిగలి వాళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళు ఎంతవరకు ఆగి బుద్ధి దగ్గర ఆగిపోయారు. అందంగా ఉన్న వాళ్ళందరూ మేము అందంగా ఉన్నామంటే శరీరం దగ్గర ఆగిపోతారు. మీకు అర్థమవుతుంది? మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు అనుకున్నప్పుడు మనసు దగ్గర కావు. ఒక మనిషి దేహం దగ్గర ఆగిపోతున్నాడు, ఒక మనిషి మనసు దగ్గర ఆగిపోతున్నాడు, ఒక మనిషి తెలివి దగ్గర ఆగిపోతున్నాడు, ఒక మనిషి మనసు దగ్గర ఆగిపోతున్నాడు. ఈ ఆటంకాలు అన్నింటి వల్ల ఈ తీసో పక్కన పెట్టగలిగితే మీ సాధనతో నిమిత్తం లేకుండా మీ హృదయమైన వస్తువు ఇప్పుడే ఇక్కడే మీ శరీరానికి మరణం రాకముందే మీ చేతులు కదపకుండా కాళ్ళు కదపకుండా మీకు వ్యక్తం అవుతుంది. అది దీని వైపు. గుణాలన్నీ కల్పించుకున్నావు, మంచి గుణాలకు కల్పించుకునే చెడ్డ గుణాలకు కల్పించుకుని. నీకు అర్థమవుతుంది, మనం ఏది కాదో ఇది గుర్తుపెట్టుకోండి. గాఢ నిద్రలో అట్లా సెపరేట్ అవుతున్నాం. దేహం గొడవ లేదు మనకి, దేవుడు గొడవ లేదు, లోకం గొడవ లేదు, గుణాలు గొడవ లేదు. నేను మంచివాడిని చెడ్డవాడిని నిద్రట్లు అనుకో, మనం కాని గొడవల్లోంచి గాఢ నిద్రలో విడిపోతున్నాం. అలాగే జాగ్రత్త అవస్థలో విడిపోవడం నేర్చుకుంటే మీకు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది, సత్య సాక్షాత్కారం కలుగుతుంది, మీ జీవితానికి సంబంధించిన ప్రయాణం పూర్తయిపోతుంది. ఇప్పుడు మన దేహం ఏదో రోజు చచ్చిపోతుంది, చచ్చిపోతే దేహ చరిత్ర ఆగిపోతుంది కానీ జీవితం ఆగదు. అంటే లోపల ప్రాణం ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకో దేహం తొడుక్కుంటుంది. అంటే దేహం ఇప్పుడు మన దేహ చరిత్ర శ్మశానాన్ని తీసుకెళ్లి దేహాన్ని కాలుస్తారు, ఆ దేహానికి సంబంధించిన చరిత్ర ఆగిపోతుంది. లోపల నీ మనసు తాలూకు చరిత్ర ఆగదు, అది మళ్ళీ ఇంకో దేహాన్ని తొడుక్కుని తిరుగుతూ ఉంటుంది. అది నాశనం అయ్యే వరకు దేహాలు మారుతూ ఉంటాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ పెంట అంతా ఎక్కడుంది? మనస్సులో. మీరు ఏదో ఒక విత్తనం భూమిలో పాతి పెడతారు, ఏదో ఒక విత్తనం భూమిలో పాతి పెడతారు, ఆ విత్తనం ఏమవుతుంది? చెట్టు కింద మారుతుంది. ఆ చెట్టు కింద మారిన తర్వాత మీకు విత్తనం కనిపిస్తుందా? విత్తనం కనిపించదు, తాను తాను నశింపజేసుకుని చెట్టు కింద తయారవుతుంది. నీకు అర్థమవుతుందా? ఆ విత్తనం తాను నశిస్తేనే కానీ చెట్టు కింద మారదు. కానీ విత్తనం నేను నశించకూడదు, నా లోపల చెట్టు రావాలంటే సాధ్యం కాదు, సాధ్యం కాదు. విత్తనం తను తాను పోగొట్టుకుని అదే చెట్టు కింద మారుతుంది. అలా మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటే ఇప్పుడే నీకు ఆత్మానందం కలుగుతుంది. అది పోగొట్టుకోలేదు. అది పోగొట్టుకోవడం ఎందుకు కష్టం అంటే ఆ విత్తనమే అనుకోవటం. ఆ విత్తనం కనుక నాశనం అయితే చెట్టు అయిపోతుందని మనకు తెలియదు. అయితే ఆ విత్తనంలోంచి బయటికి రాలేము. అలాగే అహం రెండు అక్షరాలు, అందులోంచి బయటికి రాలేము. అందులోంచి బయటకు వస్తే బ్రహ్మానందం, అమృతం మనకు దొరుకుతుందని మనకు తెలియక అందులోంచి బయటికి రాలేము. విత్తనం నేను విత్తనం కిందే ఉంటాను అనుకోని అనుకో, అది చెట్టు అవ్వలేదు. అలాగే నేను దేహాభిమానం పెట్టుకొని విడిచిపెట్టలేను అనుకుంటాం అనుకోండి, మనకి ఇంకా ఆత్మజ్ఞానం కలగదు. ఇవన్నీ చిట్కారు, ఇవన్నీ మీరు ప్రాపర్గా మీరు అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇదేం చేస్తానని నిజమైన నేను, మనం చెప్పే నేను నిజమైన నేను కాదు. ఆ దేహంతోటి జత కడుతుంది, మనస్సుతోటి జత కడుతుంది, గుణాలతోటి జత కడుతుంది. దేహంతోటి కలిసి ఉంటుంది, మనస్సుతోటి కలిసి ఉంటుంది, గుణాలతోటి కలిసి ఉంటుంది, ఇంద్రియాలతోటి కలిసి వెళ్తుంది. దేహం చనిపోయినప్పుడు చనిపోయాను అనుకుంటుంది. ఈ నేను ఏదైతే మనం నేను అనుకుంటున్నామో, ఈ నేను పగిలిపోకుండా, ఈ నేను కాలి బాడిది బూడిదవ్వకుండా, నీ హృదయంలో ఉన్నటువంటి నిజమైన, నీ హృదయంలో ఉన్న నిజం, నీ హృదయంలో ఉన్న సత్యం నీకు వ్యక్తం కాదు. ప్రతి మనిషి ఏం చేస్తాడంటే ఎక్కడో ఆగిపోతాడు. కానీ ఏదో డబ్బు సంపాదిస్తాడు, మీకు అర్థమవుతుంది, డబ్బు సంపాదిస్తాడు, ఆ డబ్బు దగ్గర ఆగిపోతాడు. కొంతమంది ఏదో పది పుస్తకాలు చదువుకుని ఏదో నాలుగు మాటలు నేర్చుకుంటారు, మీకు అర్థం, అక్కడ ఆగిపోతాడు, అక్కడ ఆగిపోతాడు. లేకపోతే మీరు ఏదో అధికారం సంపాదిస్తారు, ఏదో అక్కడ ఆగిపోతారు. ఎక్కడైతే ఈ రకంగా అక్కడ ఆగిపోయి ఇది సత్యము కాదు, ఇది నిజము కాదు, మనం ఇవన్నీ కల్పించుకుని కూడాలని లోపలికి శక్తి తగ్గిపోతాం. లోపలికి వెళ్లకుండా జ్ఞానం రాదు, లోపలికి వెళ్లకుండా జ్ఞానం రాదు. ఎవరైనా రమణ మహర్షి గారిని మీరు చాలా పైకి వచ్చారంటే ఆయన ఏం చెప్పారంటే, నేను పైకి రావటం అంటే నేనేం పైకి రాలేదు, లోపలికి వెళ్ళాను అన్నవాడు. నేను పైకి రావటం అంటే నేను ఎప్పుడు పైకి రాలేదే, లోపలికి వెళ్ళాను. అది అంటే హృదయం సత్యమైన జ్ఞానం అనేది పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరేది. మార్పు అనేది మనకు లోపల నుంచే రావాలి, బయట నుంచి కాదు, లోపల నుంచే రావాలి. మనం సుఖాన్వేషణకు లోకంలో వెతుకుతాం. మీకు అర్థమవుతుంది, బయట ఇగో ఈ రకంగా ఉన్నాం, ఈ రకంగా మనం సుఖం రావటం లేదు, ఆ రకంగా ఉందాం, ఆ రకంగా ఉంటే సుఖం వచ్చేస్తుంది అనిపిస్తుంది, ఆ రకంగా ఉంటాం మనం అప్పుడు కూడా తెలుస్తుంది సుఖం లేదని, అది ఇంకో రకంగా ఉంటాం అప్పుడు కూడా తెలుస్తుంది సుఖం లేదని. అసలు నీ స్వరూపమే సుఖము, నీ స్వరూపమే శాంతి, నీ స్వరూపమే ఆనందం. నీకు స్వరూప జ్ఞానం కలిగే వరకు నీ సుఖం కలగదన్న సంగతి నీకు తెలియదు. ఇగో అలా ఉందాం సుఖం వచ్చేస్తుంది, ఇలా ఉందాం సుఖం వచ్చేస్తుంది. పైగా అన్వేషణ చేస్తాడు అలా ఉంటాను, ఇలా ఉందాం శాంతి వచ్చేస్తుంది, అలా ఉందాం శాంతి వచ్చేస్తుంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, 1000 కోట్లు డబ్బు పెట్టి మీరు శాంతిని కొనుక్కోలేరు. 1000 కోట్లు డబ్బు పెట్టి మీరు శాంతిని కొనుక్కోలేరు. కొంతమందికి ఏమో డబ్బు సంపాదించడానికి టైం సరిపోవటలేదు అంటారు. మేము ఇంకెక్కువ డబ్బు సంపాదించేద్దామని ఇంకా టైం సరిపోవటం లేదు. వాళ్ళు మన గురువులే, వాళ్ళు మన గురువు. అలాగే మనం జ్ఞానం సంపాదించడానికి మనకు టైం సరిపోకూడదు. చాలామంది ధనవంతులు ఏమంటారంటే మాకు టైం సరిపోవటం లేదని, టైం సరిపోతే ఇంకా సంపాదించేసుకుంటారు అని. వాళ్ళు కూడా రకంగా గురువులే. మనం జ్ఞానం సంపాదించడానికి కూడా, వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఎలా ఉన్నారో జ్ఞానం సంపాదించడానికి కూడా అలాగ ఉండాలి. కానీ ఇక్కడ ఉదాహరణ ఒకటి, ఆ దేహ ప్రారంభంలో ఏదింటే వస్తుంది కానీ అక్కడ కోరికని బట్టి రాదు. డబ్బు కూడా అంతే, ఏదైనా అంతే, ఆ దేహ ప్రారంభంలో ఏదింటే అది వస్తుంది కానీ లేనిది రాదు, ఉన్నది పోదు. మీకు దేహ ప్రారంభంలో ఏదైనా ఉందనుకోండి, మీకు కోరిక లేకుండా వస్తుంది. మీకు దేహ ప్రారంభంలో ఉంటే కోరిక లేకుండా వస్తుంది అనుకోండి, లేదనుకోండి, మీకు దేహ ప్రారంభంలో కోరిక పెట్టుకున్నా రాదు. అంటే డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్, డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. అంటే మనం ఏం చేయాలి, సాధన చేస్తూ ఉంటాం ఫెయిల్ అవుతూ ఉంటాం, సాధన చేస్తూ ఉంటాం ఫెయిల్ అవుతూ ఉంటాం. అప్పుడు కంగారు పడకూడదు. అంటే ఫెయిల్ అవుతున్నాం కాబట్టి లోపల వస్తువు లేదనుకోకూడదు. నీకు అర్థమవుతుంది, అలవాట్లు వేగం యొక్క ఫెయిల్ అవుతాం, అలవాట్ల యొక్క వేగం వల్ల ఫెయిల్ అవుతాం. అది అర్థం చేసుకుని నువ్వు పరమాత్మను చింతించడం వల్ల, పరమాత్మను స్మరించడం వల్ల, అంతర్యామిని మనం తెలుసుకోవాలనే ఆ జిజ్ఞాస ఉండటం వల్ల నెమ్మదిగా అలవాట్లు వీక్ని అవుతాం, అలవాట్లు వీక్ని అవుతాం. మీకు అప్స్ డౌన్స్ ఎప్పుడు వస్తాయి, మీకు అప్స్ మెరక పల్లాలు ఎప్పుడు వస్తున్నాయి, మీ మనస్సులో మెరక పల్లాలు ఎప్పుడు వస్తున్నాయి, అది చిరాకులు ఎందుకు వస్తున్నాయి, పరాకులు ఎందుకు వస్తున్నాయి, మీకు అర్థమవుతుంది. ఇవన్నీ దేహము నేననే బుద్ధిలోంచి వస్తున్నాయి. మనం గౌరవం సంపాదించాలనే బుద్ధి ఎప్పుడు వస్తుందంటే మీకు అర్థమవుతుంది, దేహము నేననే తలంపులోంచి వస్తుంది. మీకు ఏదైనా గౌరవం సంపాదించాలనిపిస్తుంది అనుకోండి, దేహము నేననే తలంపులోంచి వస్తుంది. ఏదొచ్చినా సరే నేను చెప్పానని మీరు నమ్మొద్దు, నేను చెప్పానని మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. మీకు ఏదైనా గౌరవం సంపాదించాలనుకోండి, ఇంకోటి చేయాలనుకోండి, ఇంకోటి చేయాలి. చాలా విషయాలు ఏంటంటే దేహము నేను అనే తలంపులోంచి అన్నీ వస్తాయి. అది రెడ్యూస్ చేసుకున్నాను, అది ఏ దేహము నేననే తలంపునే దాన్ని ఏం చేయాలంటే దాన్ని తగ్గించుకుంటూ రావాలి. దాన్ని తగ్గించుకుంటూ వస్తే మీ హృదయంలో ఉన్న అంతర్యామి మీ కోరికతోటి సంబంధం లేకుండా, మీకు ఎప్పుడైతే యోగ్యత వచ్చిందో అర్హత వచ్చిందో, అంతర్యామి తనంతట తానుగా మీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. విచారణ ఏం కష్టం కాదు, విచారణ మార్గం కష్టమేం కాదు. మనకు శ్రద్ధ లేక భక్తి లేక కష్టం అనిపిస్తుంది. మనకు ఎక్కడైతే శ్రద్ధ లేదో, ఎక్కడైతే భక్తి లేదో, అది మనకు కష్టం కింద ఉంటుంది. నేను మనం చెప్పాను, ఎక్కడ ఏదో ఊరిలో చెప్పాను, కాలేజీకి వెళ్ళి 6 నెలలు చదువుకోవడం కంటే ఆ సబ్జెక్ట్ బాగా తెలిసిన వాడితోటి భోజనం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే ఎక్కువ నేర్చుకోవచ్చాను. కాలేజీలో బాగా చదువుకున్న వంటింట్లో ఎక్కువ నేర్చుకోవచ్చాను. ఆ రహస్యం మనకు తెలియదు. తర్వాత నోబెల్ ప్రైజ్లు వచ్చిన వాళ్ళు, పెద్ద పెద్ద నోబెల్ ప్రైజ్లు వస్తాయి, ఫిజిక్స్లోనో కెమిస్ట్రీలోనో ఏదో నోబెల్ ప్రైజ్లు వస్తాయి. వాళ్ళు కేవలం కాలేజీకి సరిపెట్టుకోరు, ఏదో కాలేజీలు వింటారు, ఇది ఆ కాలేజీలో చదివిస్తారు. వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే అభివృద్ధిలోకి రావాలంటున్నారో ఆ సబ్జెక్ట్ తెలుసున్న వాళ్ళతో పరిచయాలు పెట్టుకుంటారు, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేర్చుకోవడానికి వాళ్ళు ఆ స్థాయికి ఎందుకు వచ్చారు, మనం ఎందుకు రావటం లేదని ఆటంకాలు ఏమైనా చూడనేమో చూసుకుంటారు, ఆటంకాలు క్లియర్ చేసుకుంటారు. వీళ్ళు ఏదైతే గమ్యం పెట్టుకున్నారో ఆ జీవితంలో ఆ గమ్యానికి జాయిన్ అయిపోతారు, ఆ గమ్యానికి చేరుకు రీచ్ అయిపోతారు. దీనికి కారణం సబ్జెక్టు ప్రధానం అక్కడ. అయితే మనం మాట్లాడేటప్పుడు సబ్జెక్టే మాట్లాడుకోవాలి, ఆలోచించేటప్పుడు సబ్జెక్టే మాట్లాడుకోవాలి, అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోవాలి. సబ్జెక్టు రాకుండా లోకం గొడవ చెప్పుకుంటే లోక వాసన పెరిగిపోతుంది. లోకం ఏమి లేదు, ఉన్నదంతా హృదయంలో ఉంది, బయట ఏమి లేదు. ఉన్నట్టుగా ఏదో కనిపిస్తుంది కానీ బయట ఏమీ లేదు, ఉన్నదంతా మనస్సులో బయట ఏమీ లేదు. ఉంది అని అనిపిస్తుంది, బయట ఏమీ లేదు. ఒకసారి మీకేమవుతుందంటే మీకు అనుకోని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి, మీరు ఊహించిన సంఘటనలు జరుగుతాయి, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మీకు ఎందుకు ఈ సంఘటన ఇలా జరిగింది అని మీరు అనుకోకండి. ఆ సంఘటన కొన్ని మీకు పాఠాలు నేర్పి వెళ్ళిపోతుంది. మనం జీవితంలో పాఠాలు నేర్చుకోవాలి. వాట్ లైఫ్ హ్యాస్ స్టార్టింగ్ మనం. ఇప్పుడు మనకు 60 ఏళ్ళు వయసు వచ్చింది, 60 ఏళ్ళు మనం ఏం పాఠాలు నేర్చుకున్నాం అది ముఖ్యం. 60 ఏళ్ళు ఏం పాఠాలు నేర్చుకున్నాం. 10 మంది పెద్దలు చెప్తారు, నువ్వు 100 ఏళ్ళు బతికితే నీకు ఆత్మజ్ఞానం గమ్యం. నువ్వు 100 ఏళ్ళు బతికితే చివరి రోజు వరకు నేర్చుకోవడానికి ప్రయత్నించు. నువ్వు 100 సంవత్సరాలు జీవించావనుకో, చివరి రోజు వరకు నేర్చుకోవడానికి ప్రయత్నించు. మరి జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అనుకూలంగా జరుగుతూ ఉంటాయి, ప్రతికూలంగా జరుగుతాయి. అది అసత్యమే, ఇది అసత్యమే. అయితే భగవంతుడు నీకు ఆ సంఘటన ఏర్పాటు ఎందుకు వచ్చా, ఆ సంఘటన ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నావు, నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. నీ మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది అనుకో, నీ మనస్సు అప్పుడు గురువు ఏం చేస్తాయంటే ఒక్క మొట్టికే ముడతాడు, ఒక్క మొట్టికే మొట్టి ఏం చేస్తాయంటే వీడు మాయలో పడిపోతున్నాడు, ఒక్క మొట్టికే మొట్టి నీ శరీరం తలకాయ మీద నొట్టడు, మనసునే ముడతాడు. తలకాయ ఏం చేస్తుంది పాపం, తలకాయ శరీరం మొద్దు, కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది. అక్కడ మనస్సు ముఖ్యం. ఆ మనస్సు మీద ఒక్క మొట్టికాయ మెట్టి ఏం చేస్తాయంటే దూకుడికి వెళ్ళిపోతున్నటువంటి బాహ్య ప్రవృత్తిని ఆపుచేసి దానికి అంతర్దృష్టి కలగజేసి ఆత్మజ్ఞానం కలగజేస్తాడు. ఇదంతా గురువు చేసే పని. మీరు అనుకోకండి, అందులో నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది, అది సుఖాన్వేషణ బయట వేసక్కండి. ఇప్పుడు మీరు ఎవరైనా సుఖంగా లేరనుకోండి, అనుకోండి మాటలు, వాళ్ళ వాళ్ళు అలా ఉంటే మనం సుఖంగా ఉంటామని మీకు అర్థమవుతుందా, అలా వెతుకుతారు. అసలు లోకంలో సుఖం లేదు. మన సుఖాన్వేషణ బయటికి వెతకూడదు, బయట వెతకూడదు. అది ఏం చేసి సుఖం బయట లేదు, సుఖం అనేది బయట ఎక్కడా లేదు, ఈ లోకంలో కాదు ఇతర లోకాల్లో కూడా లేదు. సుఖం అనేది నీ హృదయంలో ఉంది, నీ స్వరూపంలో ఉంది. బయట ఎక్కడా సుఖం లేదు, నీకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే నువ్వు ఎక్కడైతే సుఖం ఉందో అక్కడికి వెళితే నీకు సుఖం తెలుస్తుంది. కానీ సుఖాన్వేషణ నేను ఇప్పుడు సుఖంగా లేను, ఇలా చేస్తే సుఖంగా ఉంటానేమని మీరు సుఖాన్వేషణ లోకంలో వెతికితే కోటి జన్మలు ఎత్తితే మీకు సుఖం దొరకదు కదా. మళ్ళీ పెద్దలు చెప్తా ఉంటారు, ఏం చెప్తారంటే, నీ చేతిలో ఉన్న వస్తువు ఏదైనా పోతే అవసరం అయితే కోటి రూపాయలు పెట్టి వస్తువు కొనుక్కోవచ్చు. జీవితంలో ఒక గంట జారిపోతే జారిపోయిన గంటను కోటి రూపాయలు పెట్టి కొనుక్కోలేవారు. మీరు ఏదైనా పోగొట్టుకున్నారనుకోండి, ఇంకో కోటి రూపాయలు పెడితే పోయిన వస్తువు దొరుకుతుంది. కానీ జీవితంలో ఒక గంట జారిపోతే, నీకు అర్థమవుతుంది, జీవితంలో ఒక గంట జారిపోతే జారిపోయిన గంటను కోటి రూపాయలు పెట్టి కొనుక్కోలేవు. ప్రతి గంట విషయంలో ప్రతి క్షణం విషయంలో జాగ్రత్తగా ఉండవాలి. అంటే నువ్వు తప్పుగా తాదాక్ష్యం పొందుతున్నావు. నువ్వు కాని దానితోటి తప్పుగా నువ్వు తాదాక్ష్యం పొందుతున్నావు. అంటే నువ్వేం చేయాలంటే, ఏదైతే ఇప్పుడు నేను అంటున్నావు, నువ్వు ఒక నిజం నీ హృదయంలో ఉంది, అదే మోక్షం, అదే నిర్వాణం, అదే శాంతి, అదే గతి. నీ గతి కూడా నీ హృదయంలోనే ఉంది, అక్కడ అంతా ఉంది. కానీ ఈ నేనే మనం ఏదైతే నేనంటున్నాము, ఇది కళంక, అది కళ, అది కలుషితంగా ఉంటుంది. మురికి నీరు ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ ఎలా ఉంటుందో, మనం ఏదైతే నేనంటున్నామో ఆ నేను ఎలా ఉంటుందంటే డ్రైనేజ్ వాటర్ ఎలా ఉంటుందో ఆ నేనే. ఏం చేయాలంటే అది కాంతితో అన్ని కలుస్తాను, దేహంతో కలుస్తుంది, లోకంలో సంఘటనలతో కలుస్తుంది. నీకు అర్థమవుతుంది, మరి సమాజంతో తాదాప్యం పొందుతూ ఉంటుంది, దేహంతో తాదాప్యం పొందుతుంది. ఈ నేనికి పని ఏంటి, ఇంకో పని లేదు, రోజు బాడీ చేసుకుంటూ ఉంటుంది. అదే పరమానంద గారి శిష్యులు కథ ఉంది కదా, ఆ శిష్యుని అడిగేవరకు ఏం చేస్తున్నారంటే, ఏ రోజు కదా చేసిన తప్పులు సవరించుకుంటున్నావు అనేవరకు. మళ్ళీ వేళ అడిగేవారండి పరమానంద శిష్యుల్ని, ఏం చేస్తున్నారా అబ్బాయి అంటే చేసిన తప్పులు సవరించుకుంటున్నామని. మళ్ళీ రేపు అడిగేవరటం, అదే చెప్పేవరటం, మళ్ళీ చేసిన తప్పులు సవరించుకుంటున్నాం. నిన్న తప్పులు చేయటం, ఎవడు సవరించుకోవటం, మళ్ళీ ఎవడు తప్పులు చేయటం, మళ్ళీ రేపు సవరించుకోవటం. అక్కడ ఈ నేనేం చేస్తుందంటే రోడ్డు మీద దుమ్మంతా పోగు చేసుకొస్తుంది. అంచేత అందుకే భగవాన్ చెప్పారు, మీరు సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాల్లో మీరు కరెక్ట్ చేసుకోకండి, డస్ట్. అసలు మనస్సే డస్ట్, మనస్సే దుమ్ము, దాని తాలూకు ఇంకో దుమ్ము అదనంగా దాన్ని పోజేసుకుని మీరు డస్ట్ గొడవలోకి వెళ్ళకండి. అసలు మైండే డస్ట్, ఈ మిజ్జానైన డస్ట్. అది కేవలము నువ్వు కాని దాంట్లోంచి వేరుపడతానని ప్రయత్నం చేయి. నువ్వు కాని దానితో నువ్వు వేరుపడతానని ప్రయత్నం చేయి. నువ్వు కాని దానితో వేరు, నువ్వు కాని దానితో సెపరేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఏదిగా ఉన్నావో వస్తువు తాలూ కానీ ఇప్పుడు నీకు కలిగి. ఈ మధ్యన మహాత్మా గాంధీ గారు మాట చెప్పేవారు, నాకు పెళ్లి అయిపోయింది, పెళ్లి అవ్వకుండా ఉంటే సమాజానికి ఇంకెక్కువ సేవ చేసి ఉండేవాడు. నాకు పెళ్లి అయిపోయింది, ఎప్పుడు ఆయనకి చిన్నప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది, నాకు పెళ్లి అయిపోయింది, పెళ్లి అవ్వకుండా ఉంటే సమాజానికి ఎక్కువ సేవ చేసి ఉండేవాడిని అని అంతా ఉండేవారు. ఈ మధ్యన భారతదేశంలో ముఖ్యమంత్రి పరిపాలన ఎవరిది బాగుంది, ఎవళ్ళు బాగా పరిపాలన చేస్తున్నారు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగా పరిపాలన చేస్తున్నాడని సర్వే చేశారు. కొంతమంది సర్వే చేస్తే ఆశ్చర్యం ఏంటంటే, ఒరిస్సా ముఖ్యమంత్రి ఫస్ట్ వచ్చాడు, గుజరాత్ ముఖ్యమంత్రి సెకండ్ వచ్చాడు, వాళ్ళిద్దరికీ పెళ్లి పేరంట ఉన్నది. పెళ్లి అయ్యేటప్పటికి సొంతంతో వచ్చేస్తుంది. యాక్చువల్లీ రాజకీయంగా కూడా ఇది ఎలా వర్తిస్తుందో చూడండి. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులకు పెళ్లిళ్ళు లేవు అసలు, వాళ్ళకి సంసారాలు లేవు అసలు, వాళ్ళకి మిగతా వాళ్ళది పెళ్లిళ్ళు చేసుకుని ముఖ్యమంత్రులు, ఒకడు 20 ఏళ్ళ కింద, ఒకడు 30 ఏళ్ళ కింద, ఒకడు 40 ఏళ్ళ కింద, కొంత వీడు అసలు తీసేత్ర కానీ వచ్చేసారు అందరూ. ఇంకా లోపల ఏదో స్వార్థం ఉంటుంది వాళ్ళకి, ఆ స్వార్థంతో సరిపోతూ ఉంటుంది. అలా స్వార్థాన్ని వాళ్ళకి మ్యాచ్ పెట్టుకోవాలి, స్వార్థానికి అది మ్యాచ్ పెట్టుకోవాలి. ఫస్ట్ సెకండ్ ఎవరు వచ్చారండి, బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఇండియాలో ఎవడొచ్చాయంటే ఒరిస్సా వాడు వచ్చాడు, వీరాచి వాడు వచ్చాడు. తర్వాత మిగతా తీసేత్ర కాయల కింద చాలా మంది వచ్చారు, వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు లేవు, పేరెంటర్ లేదు, వాళ్ళు చేయగలిగిన లేదు, హార్ట్ఫుల్గా చేస్తున్నారు. వాళ్ళకి ఇంకో రకమైన మైండ్కి డైవర్షన్ కారణం ఏమి లేదు. అప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాళ్ళు బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరికైతే పెళ్లిళ్ళు అవ్వలేదు, వాళ్ళు బెస్ట్ చీఫ్ మినిస్టర్ కింద కౌంట్ అయినప్పుడు నాకు గాంధీ గారి మాటలు గుర్తొచ్చినాయి. అంటే ఆయన అనేవారు, ఎందుకంటే నేను ఎక్కువ సమాజానికి ఉపయోగపడి ఉండగలిగేవాడిని ఒకళ్ళు అవ్వకుండా ఉంటే. ఇప్పుడు బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఎవరంటే, ఒకటి ఒరిస్సా వాడు, రెండు గుజరాతీ వాడు, వాళ్ళకి పెళ్లిళ్ళు లేవు, పేరంటాలు లేవు, సంసారాలు లేవు. అంటే నీకు ఏ తలంపు వచ్చినా ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరు మంచి తలంపులు రావచ్చు, చెడు తలంపులు రావచ్చు, ఏ తలంపు వచ్చినా నీ దేహమే కారణం. అంటే దేహము నేను అనుకుంటాను కదా, అందులో నుంచి వస్తున్నాను. మీకు అర్థం వచ్చింది, మీరు మంచి పని చేసేటప్పుడు కూడా అది అవసరం ఉండి చేస్తున్నావా, మీకు అర్థం వచ్చింది, అది అవసరం ఉండి చేస్తున్నావా, లేదా గౌరవం వస్తుందని చేస్తున్నావా కూడా చూసుకోవాలి. అవసరం ఉంటే చేయాలి, కానీ గౌరవం వస్తుందని చేయకూడదు. గౌరవం వస్తుంది, గౌరవం అవసరం ఉంటే చేస్తారనుకోండి, దేహము నేను తలంపు బలపడదు. గౌరవం కోసం చేస్తారనుకోండి, ఊళ్ళో వాళ్ళందరూ జిల్లా వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని పౌడితేర బాగా చేశామని నీ గౌరవం నిజంగా రావచ్చు. ఆ గౌరవం ఎవరికి నిజమైన దేనికి గౌరవం అక్కర్లేదు. ఈ మిథ్యా నేనికి, ఈ దేహగతమైన నేనికి, మనోగతమైన నేనికి గౌరవం కావాలి, కానీ నిజమైన నేనికి గౌరవం అక్కర్లేదు. ఏం చేసి గౌరవం అక్కర్లేని దానికి ఇతరులు లేరు, ఇతరులు లేరు దానికి. అదే మీరు ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా మాట మాట్లాడేటప్పుడు గౌరవం కోసం అవసరం ఉంటే చేయండి, అవసరం ఉంటే చేయండి, అవసరం లేకపోతే చేయొద్దు, అవసరం ఉంటే మాట్లాడండి, అవసరం లేకపోతే మాట్లాడకండి. అప్పుడు ఏమవుతుందండి, దేహం తాలూకు బుద్ధి సన్నగిలిపోతుంది మనకు. కృష్ణుడు అన్నాడు, అది సాధించాను ఇది సాధించాను అంటున్నాను, ఈ బుద్ధి పాడైపోయిన తర్వాత ఎన్ని సాధిస్తే ఏం ప్రయోజనం అన్నాడు. నీ బుద్ధి సరిగ్గా పెట్టుకుంటే మంచిదే, నీ బుద్ధి నిదానంగా ఉంటే మంచిదే. అది సాధించాను ఇది సాధించానని చెప్పి నీ బుద్ధి పోగొట్టుకుంటే నువ్వు సాధించిన ఏ నీ కూడా రావు, నువ్వు పాడైపోయిన బుద్ధి వచ్చి జన్మకు వస్తుంది అన్నాడు. నువ్వు శుభ్రంగా పాడే ఏదో బ్యాంకింగ్ ఏదో సాధించుండొచ్చు, భ్రష్టుడు అయిపోయావు, లోపల కుళ్ళిపోయావు, బయట ఊరేగింపులు బాగానే ఉన్నాయి, నీ బుద్ధి పూర్తిగా కుళ్ళిపోయింది. ఈ ఊరేగింపులు ఈ బయట నువ్వు చేసిన ఈ సత్రములు దేవాలయాలు నీకు కూడా రావు, పాడైపోయిన బుద్ధి మటుకు సిద్ధం వచ్చింది వచ్చి జన్మకి. అయితే నీ బుద్ధి పాడైపోయిన తర్వాత ఏం సాధిస్తే ఏముందన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు ఏదైనా మంచి పని చేస్తే నీ బుద్ధి బాగుపడే విధంగా ఉండాలి, కానీ నువ్వు చేసిన పని నీ బుద్ధిని పాడు చేయకూడదు. మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఒక మీరు మాట మీరు చేస్తున్న స్నేహాలు కానీ, లేకపోతే మీరు చదువుతున్న గ్రంథాలు కానీ, మీ బుద్ధిని బాగు చేసే విధానంగా ఉండాలి కానీ, లేకపోతే అనవసరం. అదే ఆడ చెప్తాడు, మధ్వాచార్యులు చెప్తాడు. దుష్ట సహవాసం కంటే ఎవరు మధ్వాచార్యులు చెప్తాడు, దుష్ట సహవాసం చేయటం కంటే పులి నోట్లో తలకాయ పెట్టడం మంచిదని. దుష్ట సహవాసం చేయటం కంటే నీ పులి నోట్లో తలకాయ పెట్టడం మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ లోపలటువంటి పురికే బయటికి దౌక్ష్యంగా మాట్లాడతారు, లోపల ఉడికే బయటికి మరి ప్రతి మాటలో కూడా ప్యూరిటీ ఉండదు. అక్కడ ప్రతి మాటలు లౌక్యంగా మాట్లాడతారు, ప్రతి మాట కూడా ఈ లౌకికులు ఉంటారు. అంటే వాళ్ళకి లోకమే ప్రధానం, శాస్త్రం ప్రధానం కాదు, లోకమే ప్రధానం, దేవుడు ప్రమాణం కాదు, లోకమే ప్రమాణం. ప్రతి మాట లౌకికంగా మాట్లాడతారు, ఏదో తెలివితేటలుగా మాట్లాడుతున్నాం అనుకుంటారు. వాళ్ళతో స్నేహాలు చేస్తే ఇంకా తొందరగా పాడైపోతాం. ఇప్పుడు వాళ్ళే వాళ్ళు అనుకుంటారు ఈ మాట చాలా తెలివిగా మాట్లాడడం. లౌకికులతో స్నేహం చాలా ప్రమాదం. వాళ్ళకి ఏం చేద్దంటే లోకం ప్రమాణం కానీ శాస్త్రం ప్రమాణం కాదు, దేవుడు చెప్పిన వాక్యము ప్రమాణం కాదు. ఇప్పుడు మనం 10 రూపాయలు జాగ్రత్తగా ఆలోచించండి, 10 రూపాయలు సంపాదించి 20 రూపాయలు ఖర్చు పెడతాంటే నిలవలో ఉంటావా అప్పులో ఉంటావా? అప్పులోనే ఉంటాం. 10 రూపాయలు సంపాదిస్తున్నాం, ఖర్చు ఎంత పెడుతున్నాం? 20 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అప్పుడు నిలవలో ఉంటావా అప్పులో ఉంటావా? అప్పులోనే ఉంటాం. అలాగే 1 గంట సాధన చేసి ఇంకో 2 గంటలు లౌకికులతో స్నేహాలు చేస్తే ఈ 1 గంట సాధన పోతుంది, మళ్ళీ అప్పులో పడతాం. ఇంకా ఫాలో అవుతున్నారు కదా సబ్జెక్టు. 1 గంట మనం సాధన చేసి కష్టపడి సాధన చేసుకుని 2 గంటల సేపు లౌకికులతో స్నేహాలు చేస్తాం అనుకోండి, ఈ 1 గంట సాధన పోతుంది. మీకు అర్థమవుతుంది, ఈ సాధన పోతుంది, ఉన్న నిలవపోతుంది, మళ్ళీ అక్కడికి వస్తాం, మనకి అప్పులోకి వస్తాం. 10 రూపాయలు సంపాదించాం, మళ్ళీ 20 రూపాయలు పోగొట్టుకుంటున్నాం. ఇది జీవితంలో జరిగింది, మనం చేసేదంతా జీవితంలో జరిగింది. అంటే మీరు ఏదైనా ఏ పని చేసినా అవసరం ఉంటే చేయండి, ఏదో లోకాంశం లోకవాసంతో చేయొద్దు, అవసరం ఉంటే చేయండి, లోకవాసంతో చేయొద్దు. తర్వాత మన ఇండియాలో ఏంటంటే ఎవరికి అధికారం ఉంటే వాడు కూడా తిరగటం ఒక అలవాటు. అది పొద్దున్న చెప్పాను కదా, అధికారం మాట్లాడుతుంటే సత్యం నోరు మూసుకు కూర్చుంటుంది, డబ్బు మాట్లాడుతుంటే సత్యం నోరు మూసుకు కూర్చుంటుంది. మీరు చూడండి, సర్వసాధారణంగా డబ్బు ఉన్న వాళ్ళని ఎవరు విమర్శించరు. ఎవడైనా ఒక ఎమ్మెల్యే అయ్యాడనుకోండి, మంత్రి అయ్యాడనుకోండి, నన్ను ఎవరు విమర్శించరు. మీకు అర్థమవుతుంది, ధనవంతుని ఎవరు విమర్శించరు. పైగా ధనవంతుడు కురిపేస్తే అయ్యో పాపం కురిపేసింది అంటారు. ఎమ్మెల్యే గారు కురిపేస్తే ఎమ్మెల్యే మనకు కురిపేటి ఉండదు, ఎమ్మెల్యే గారికి కురిపేటి ఉండదు. ఎమ్మెల్యే గారు కురిపి ఎక్కువ బాధపడుతుందేమో అనుకుంటారు మన కురుపు కంటే. ఈ ప్రజలు అనుకుంటారు అలాగ. అంటే ఇది ఇక్కడ ఇది నీకు ధనం మాట్లాడేటప్పుడు, అధికారం మాట్లాడేటప్పుడు సత్యం అలా పడి ఉంటుంది అని. అంటే దాని మాట ఎవడలేదు అంటారు. అది పొద్దున్న చెప్పాం కదా, ఆ టాపిక్ వచ్చింది కదా. ఈ ధనం మాట్లాడుతుంది అనుకోండి, సత్యం అలా పడి ఉంటుంది. తర్వాత అధికారం మాట్లాడుతుంది అనుకోండి, సత్యం అలా పడి ఉంటుంది. మీకు అర్థమవుతుంది. అయితే మీకు మీ దేహ ప్రారంభాన్ని బట్టి అధికారం రావచ్చు, డబ్బు రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు. అదంతా ప్రారంభానికి వదిలేదు, దాంతో కలవద్దని చెప్తున్నారు. దాంతో కలిస్తే పొడ్డుటి అయిపోతాం, కలుషితం అయిపోతాం. అయితే ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? లోపల తలంపులు వస్తున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని విచారణ చేయటం వల్ల కూడా, అంటే ఏదో ఒక తలంపుకి ఇతర తలంపులను వస్తున్నాయి. ఏదో ఒక తలంపు ఉంది మనకి, దేహమునైన తలంపు, ఆ తలంపుకే ఇతర తలంపులు వస్తున్నాయి. ఆ దేహమునైన తలంపు చుట్టూరు ఇతర తలంపులు తిరుగుతాయి, ఇతర ఆలోచనలు తిరుగుతాయి, నువ్వు చేసిన పనులన్నీ దాని చుట్టూరు తిరుగుతాయి. అదే ఒంటి స్తంభం మేడన్నారు. అది ఏంటది? అదే ఒంటి స్తంభం. దాన్ని షేక్ చేయి, నువ్వు దాన్ని షేక్ చేయి. అది కూడా ఆ తలంపు కూడా నిజం కాదు. దేహమునైన తలంపు కూడా నిజం కాదు. దేహమునైన తలంపు ఎంత నిజమో దానికి వచ్చే తలంపులు కూడా అంతే నిజం. ఈ దేహమునైనా తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ నీ స్వరూపం ఉంది, అక్కడే సుఖ సముద్రం ఉంది, అక్కడే శాంతి సముద్రం ఉంది, అక్కడే ఆనంద సముద్రం ఉంది. దేహము నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? దేహము నేననే తలంపు దేవుడి దగ్గర నుంచి వస్తాం. నీకు అర్థమవుతుందా? దాన్ని ఒకసారి దాని విజృంభణ లేకుండా చూసుకుంటే, దాని తాలూకు పొంగు లేకుండా చూసుకుంటే అది అణిగిపోతూ ఉంటుంది. అది అణిగిపోతుంది, దాని మూలంలోకి అది సర్దుకుంటూ ఉంటుంది. అది విత్తిడ్రవుతుంది. ఎక్కడికవుతుంది? అది విత్తిడ్రవుతుంది, ఉపసంహరించుకుంటుంది. మళ్ళీ మధ్యలో మీకు ఎప్పుడన్నా గర్వం వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎక్కువ వేగంగా వచ్చి మన మీద కక్ష తీర్చుకున్నట్టు వచ్చి మన తలకాయ మీద కూర్చుంటుంది. నమ్మడానికి లేదు, తాచుపోవలాడు. అహంకారం తాచుపోవాలని ఎప్పుడు కలిసేస్తుందో తెలియదు. అలాగే మన దేవుడు పాండవు ఉంది. పాండవులు పూర్వం ఒక ఆయన పాండవులు అహంకారం కూడా తాచిపోవాలంటే ఇంకా తాచిపోవడం జరుగు. పాండవులు ఒక ఆయన దూడపాకలో తాచిపో వచ్చింది, 10 ఏళ్ళు అవుతుందని చెప్పి అది దానికి జ్వరం జబ్బు చేసింది. జబ్బు చేస్తే మాట్లాడతారు. ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుంటే అది మాట్లాడతారు. అంటే జబ్బు చేసిన జ్వరం ఏదో వచ్చిందానికి అలా పడిపోయాం. సరే ఈ రాజుగారేమో మెళ్ళ వేసుకున్నారు దాన్ని, అప్పుడు మాట్లాడటం లేదు. ఇంకా అక్కడి నుంచి జనం అందరూ చూడటానికి వచ్చారు పాండవులు. పాముని మెళ్ళ వేసేసుకుంటున్నారు, పాముని మెళ్ళ వేసేసుకుంటున్నారు, ఈయనకేదో శక్తి వచ్చేసింది. ఈయనకి ఎవరికి ఆయనకేదో శక్తి వచ్చేసింది. ఈ మధ్యన కొత్తగా కొంతమంది దేవాలయాలు కడుతున్నారు. అది ప్రజలను ఆకర్షించడానికి మా దేవాలయం దగ్గరికి పాములు కూడా వచ్చేస్తున్నాయి. మా దేవాలయం దగ్గర పొట్ట ఉంది, ఆ పొట్టలోకి పాము వచ్చేస్తుంది. బెంటింగ్ అన్నాడు, ఏదే లార్డ్ మెకాలే అన్నాడు. ఇటువంటి మూఢనమ్మకాలు పోగొట్టడానికి ఇంగ్లీష్ వైద్యం పెట్టాను, ఇంగ్లీష్ చదువు నేర్పాను, ఇంగ్లీష్ చదువులు వచ్చినాయి. ఆవిడకి మూఢనమ్మకాలు పోవటాలేదు. ఎప్పుడు 1835లో చెప్పాడు. ఏమండి, ఈ జనాన్ని ఆకర్షించడం కోసం ఆ పొట్టలోకి పాము, అక్కడ గుడి ఉంది, ఆ గుడి పక్కన పొట్టు ఉంది, ఆ పొట్టలోకి పాము వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చేసి బయటికి మేతకెళ్ళి ఆ పొట్టలో మీరు పొట్టని నమస్కారం పెట్టుకుంటే అది ఆశీర్వదించేస్తుంది. ఇలా ఏం చేస్తారంటే మీకున్న ఏ కోరికలు ఉంటాయి, ఆ కోరికలు మీ బలహీనతను పెట్టుబడి కింద పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి పెట్టుబడి ఏంటంటే అక్కడ పాముంది, ఇక్కడ పాముందని చెప్పి మిమ్మల్ని అక్కడ జనాన్ని రప్పించుకుని మీ బలహీనతను అక్కడ పెట్టుబడి కింద పెట్టుకోవటం వాళ్ళు. మనకి తలకాయ లేదు. ఆ పాండవులు అయిన మాట ఎందుకు చెప్తానంటే, సరే మెళ్ళ వేసుకున్నాడు, మెళ్ళ వేసి అది ఎందుకు కరవటం? ఓపిక లేక కరవటం లేదు. దానికి కరవటానికి ఓపిక లేదు. పాండవులు జనం అందరూ వెళ్ళటం మొదలు పెట్టారు. నీకు అర్థమవుతుందే? అది నెమ్మదిగా జ్వరం తగ్గిపోయింది. దానికి జ్వరం తగ్గింది, అది మేక తింటాను, ఏ ఎలకలనో ఏదో కొద్ది కొద్దిగా తింటాను, జ్వరం తగ్గిపోయింది. ఈ రాజుగారు రోజు అలవాటుని ఏం చేశారు? పాము తప్పేం లేదు, రోజు అలవాటుని మెళ్ళ వేసేసుకున్నారు. మీకు అది మెళ్ళ వేసేసుకున్నారు. మెళ్ళ వేసేసుకుంటే జనం చూస్తున్నారు, వీడు చూడటం కదా, వీడేదో గొప్పవాడి పాముని మీద వేసుకుంటున్నాడని ఊళ్ళో వచ్చేవారు చూసేవారు. అని అది ఏం, పాముకి శక్తి వచ్చింది, కొంత శక్తి వచ్చి పాము మంచిదే పాపం, అది దిగిపోతుంది. ఈ పెనక నుంచి పాకి కిందకి దిగిపోతుంది. నీకు అర్థమవుతుంది? దిగిపోతుంటే ఈ రాజుగారు ఏం చేశారంటే పాకి కిందకి వెళ్ళిపోతున్న పావును మళ్లీ పట్టుకుని మళ్ళీ మెడ చుట్టూరు వేసుకున్నాడు. దానికి చిరాకు వచ్చి అప్పుడు ఓపిక వచ్చేసింది కదా, ఓపిక వచ్చినట్టు ఈ రాజుగారి కలిసేసింది. కలిసేస్తే గణపురం హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెళ్ళి దారిలో చచ్చిపోయాడు, హాస్పిటల్కి వెళ్లకుండానే చచ్చిపోయాడు. అలాగే మన అహంకారం కూడా పావులాడు. ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. కొంతమంది పరిస్థితి బాగోకపోతే అనుకుంటారు. నీకు అర్థమవుతుందే? పరిస్థితి బాగలేదనుకోండి అనుకుంటారు, అది నిజం కాదు. మళ్ళీ పరిస్థితి బాగుంటే అహంకారం ఆ పాండవరాజు గారిని కలిసినట్టు కలిసేస్తుంది. కొంతమంది ఇంట్లో పరిస్థితి బాగా అనుకున్నట్టు ఉంటారు, అది నిజం కాదు. ఆ వినయం నిజం కాదు, నమ్రత నిజం కాదు, వీడికి అనుకున్నట్టు ఉంటారు. మళ్ళీ పరిస్థితులు బాగున్నాయనుకోండి, నీకు అర్థమవుతుంది. ప్రాంతానికి ఇప్పుడు ఏదో పార్టీ అధికారంలో ఉంది, ఇంకో పార్టీ అధికారంలో లేదు, ఎందుకులేంటే మాకు ఎందుకులేంటే రాజకీయాలు అంటారు. మళ్ళీ వాళ్ళకి నెగ్గే అవకాశాలు వచ్చినాయి అనుకోండి, పోటీ పెట్టేస్తారు, నెగ్గేస్తారు. అయితే తాచిపోయిన మేరకు మనకున్న అహంకారం కంటే కూడా చనిపోయిన పాము వల్ల ప్రమాదం లేదు, అణిగిన పాము వల్ల ప్రమాదం. అలాగే చనిపోయిన వ్యక్తి భావన వల్ల అహం భావనల ప్రమాదం లేదు, అణిగున్న అహంభావన మళ్ళీ నీ మీద ఎప్పుడైనా ఏ గంటడైనా విజృంభించవచ్చు. నీకు ఆ వ్యక్తిభావం నశించాక నీ వద్ద నేను మీకు చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీ ఇలా చూడండి, నా వంక చూడండి, మీ చెయ్యి చెయ్యిని ఇలా ముట్టుకుంది అనుకోండి, ఆ స్పర్శ తెలుస్తుంది కదా మీకు, తెలుస్తుంది. కళ్ళు మణుతున్నాయి అనుకోండి, మీకు ఎప్పుడైనా కళ్ళు మణుతున్నాయి అనుకోండి, ఆ మంట తెలుస్తుంది కదా. ఎప్పుడు దురద పెడతాం అనుకోండి చర్మం, ఆ దురద తెలుస్తుంది కదా. అలా మీ హృదయంలో ఉన్న సుఖం, ఈ దేహభావం నశించినప్పుడు, వ్యక్తిభావం నశించినప్పుడు ఫాల్స్ అయి ఆ ఇండివిజువల్ అయి బాడీ బౌండ్ అయి అది రిడ్యూస్ అవుతుంది అనుకోండి మీకు, లోపల హృదయంలో హృదయంలోనేది ఉప్పు సముద్రం కాదు, సుఖ సముద్రం, శాంతి సముద్రం. అది ఏం చేస్తుంది, ఒక్కసారి వరద వచ్చినట్టు పొంగిపోయి మీ సహస్రాలను ముంచేస్తుంది. అయితే దానికి మన సాధన ఒకటే సరిపోదు, మనకున్న వివేకం ఒకటే సరిపోదు, మనకున్న వైరాగ్యం ఒకటే సరిపోదు, ఇవన్నీ సరిపోవు. గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. ఇవన్నీ మంచియే, సాధన మంచిదే, వివేకం మంచిదే, వైరాగ్యం మంచిదే, ఇవన్నీ సరిపోవు. గురువు అనుగ్రహం కూడా కలిసి రావాలి. మీకు అర్థమవుతుంది, ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనం గురువు వచ్చి ఒక తల్లి తన్నాడు అనుకోండి, మనం సరిగ్గా గూట్లో పడిపోతుంది. ఇక ఏది గమ్యం మన బుద్ధికి తెలియకపోయినా గురువుకి తెలుస్తూ ఉంటుంది. అది అహంకారం ఎందుకు చెప్తున్నానంటే, లోపల అహంకారం నమ్మకాన్ని తింగడం తాచిపోను మరి. అది ఈ నేను మనం ఏదైతే రోజు జత కడుతుంది, వీటితోటి భగవాన్ చెప్తున్నారు, ఇంద్రియాలతో జత కడుతుంది, శరీరం చర్మంతో జత కడుతుంది. మీకు అర్థమవుతుంది, ఇప్పుడు ఎవరైనా నల్లగా ఉన్నవారిని మీరు నల్లగా ఉన్నారనుకుని దుఃఖం వస్తుంది. ఏం చేత దొంగ నేను చర్మంతో జత కడతాను, దానికి జత అలవాటు అయిపోయింది. కాబట్టి ఎవరైనా మీరు ఎవరైనా ఎర్రగా ఉన్నారనుకోండి, బాగున్నారనుకోండి, మీరు చాలా బాగున్నారంటారనుకోండి, ఆ దొంగనైన ఆ చర్మంతో జత కట్టడం వల్ల ఏమవుతుందంటే, ఈ బాగున్నావు అన్న మాట అది రిసీవ్ చేసుకుంటుంది. అది రిసీవ్ చేసుకుంటుంది, రిసీవ్ చేసి అది పొంగుతూ ఉంటుంది. అది రిసీవ్ చేసుకుని అది పొంగుతూ ఉంటుంది. ఇది ఏం చేస్తే, ఏదైతే నేను అని అనుకుంటున్నామో దానికి జతలు మార్పించే, దానికి జతలు మార్పించేస్తే, ఏది దేహంతో, ఈ మనస్సుతోటి, ఇంద్రియాలతోటి దానికి జతలు కనుక మార్పించేస్తే, ఇంక జతలు ఏమి లేకపోతే దాని అంతరం సహజంగా వెళ్ళి గూట్లు పడిపోతుంది. జతలు వదిలించాలి దానికి. ఈ పుస్తకం ఉంది అంటే, రామకృష్ణ పరమహంస గారు ఒకరు, రమణ మహర్షి గారు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, మతాన్ని చాలా ఈజీ చేశారు మన కోసం. ఒక సంవత్సరం సాధన చేసుకుని నేర్చుకోవాల్సిన విషయం మీరు అర్థం చేసుకుంటే ఒక్క నిమిషంలో తెలుసు. వీళ్ళిద్దరి మీద నాకు గౌరవం ఎందుకంటే, మతాన్ని మనకు తేలిక పరిచేశారు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళు లెక్కలు చూడండి, ఒకళ్ళు లెక్కలు చెప్తే అంటే ఎలా ఉంటుంది, ఎంత కష్టమైన లెక్క అయినా 5 నిమిషాల్లో చేసేస్తాం మనం. అది కష్టమైన లెక్కే, కానీ అది ఎలా తేలిగ్గా చెప్పాలో చెప్పి 5 నిమిషాలు మనకు ఆన్సర్ వచ్చేలా చేసేస్తారు. అలాగే వీళ్ళు ఏం చేశారంటే, మతాన్ని, ఆధ్యాత్మిక సాధనని మన గమ్యానికి వెళ్ళటానికి ఈజీ చేశారు. ఈజీ అండ్ సేఫ్, మోస్ట్ ఈజీ అండ్ మోస్ట్ సేఫ్. పైగా ఇది ప్రమాదంలో పడనవదు. అంటే మీరు మీ దారి సుగమం చేశారు. అంటే ఇదివరకు కంకర రోడ్లు ఉన్నాయనుకోండి, మీకు అర్థమవుతుందా, వీళ్ళిద్దరు సిమెంట్ రోడ్డు వేసేసారు. ఇదివరకు అసలు రోడ్ లేదని అంటాం లేదు, ఇదివరకే మట్టి రోడ్డు ఉందనుకోండి, కంకర రోడ్డు ఉందనుకోండి. ఈ మధ్య కాలంలో అవతరించిన వాళ్ళు, ఇదివరకు మట్టి రోడ్డు అసలు రోడ్లు లేవని అంటాం లేదు, ఇదివరకు మట్టి రోడ్డు ఉంటే, కంకర రోడ్డు ఉంటే, తారు రోడ్డు ఉంటే, వీళ్ళిద్దరు వచ్చి సిమెంట్ రోడ్డు చేశారు. సిమెంట్ రోడ్డులో మనం ప్రయాణం చేస్తానికి మెరక పల్లం ఉండదు, ఇంకా బ్రేకే, కారుకి బ్రేకే అక్కర్లేదు. మోస్ట్ ఈజీ. అందుకే వీళ్ళిద్దరి మీద నాకు హైయెస్ట్ రికార్డు. చాలా ఈజీ చేసుకొచ్చారు. ఇప్పుడు మనకు సిమెంట్ రోడ్డు మీద ప్రయాణం చేసే దానికి, కంకర రోడ్డు మీద ప్రయాణం చేసిన దానికి చాలా తేడా ఉంది. కంకర రోడ్లో మేము చాలా టైర్ అవుతాం, సిమెంట్ రోడ్డులో ప్రయాణం చేస్తుంటే ఏమి టైర్ అవ్వం, తర్వాత నెలకపల్లాలు అక్కడ ఉండవు. అలాగే మతాన్ని చాలా ఈజీ చేసి సబ్జెక్ట్ని మనకు అందుబాటులోకి తీసుకొచ్చి ఎంత తేలిగ్గా చెబితే మనకు అర్థమవుతుందో అంత తేలిగ్గా చెప్పడానికి ట్రై చేశారు. ఉపనిషత్తుల్లో కూడా జ్ఞానం చెప్పారు, ఉపనిషత్తుల్లో కూడా జ్ఞానం చెప్పారు. ఇది అసత్యము, అది అసత్యము, ఇది అసత్యము, అది అసత్యము చెప్పప్పుడు నేను సత్యం దగ్గరికి తీసుకెళ్తాడు. ఎవరు? ఉపనిషత్తులు. ఈ భగవాన్ వీళ్ళు ఏం చేశారంటే అసత్యం గొడవ వదిలేసి సత్యాన్ని పాయింట్ చేసి అక్కడ నిన్ను మోసిపోవడానికి చూశారు. స్పెసిఫిక్ ఏంటది? మెడిసిన్ కంటే గొప్పది మ్యాథమెటికల్ యాక్యురసీ. ఎందుకు గొప్పది అంటున్నారంటే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళతాం మనం, అరికాయలు మణుతున్నాయంటాం, అదే మందులు ఇస్తారు. ఆ మందుకి మన రోగానికి సంబంధం లేదనుకోవడం తగ్గదు. లెక్కలు అలా కాదు. వస్తే ఆన్సర్ ఏదో 6, 4, 10, 6, 4, 10, కొంతమంది 11 వేయచ్చు, కొంతమంది 12 వేయచ్చు, కొంతమంది 9 వేయచ్చు. ఎన్ని వేసినా తప్పు తప్పే ఇంకా. 6, 4, 10 అంటే 10 అంటే ఆన్సర్ చేసిన వాడు, రైడ్ చేసిన వాడు ఒకటిగా ఉంటుంది ఆన్సర్, తప్పులు చేసిన వాడిది ఒక రకంగా ఉండదు, 100 రకాలుగా ఉంటుంది. ఈ స్పెసిఫిక్ అయితే ఇది అర్థం చేసుకోవడానికి, దీని మీద మీకు రుచి కలగటానికి కొంత పూర్వపుణ్యం ఉండాలి, కొంత ఏదో పూర్వజన్మలో కొంత సత్కర్మ చేసి ఉండాలి. మిమ్మల్ని మీరు మర్చిపోయి ఏదైనా కొంచెం మంచి పనులు చేసి ఉండాలి, సమాజానికి ఉపయోగపడి ఉండాలి. భగవంతుడు గీతలో చెప్తాడు, మీకు వచ్చిన మంచి ఆలోచనలు, మీకు మీరు చేసిన మంచి పనులు, మీలో ఉన్న మంచితనం ఊరికే పోదు. ఎప్పటికైనా మీ మంచితనాన్ని, మీ మంచి మాటల్ని మళ్ళీ మీకే తిరిగిచ్చి మిమ్మల్ని బహుకరిస్తాను ఆ జ్ఞానంతో అన్నాడు. మీరు చేసినది నాకు అక్కర్లేదు, మీరు ఏదైనా మంచి చేస్తా మంచి నాకు అక్కర్లేదు. ఆయనకేంది, భగవంతుడు పూర్ణుడు, సముద్రుడు, ఆయనకేమీ అక్కర్లేదు. పైగా భగవంతుడికి నెరవేరవలసిన కోరిక అంటే ఏమి లేదు. భగవంతుడికి నెరవేరవలసిన కోరిక అంటే లేదు. పూర్ణకాముడు, అన్ని కోరికలు నెరవేరిన వాడే. అయితే మనకు ఆయన ఏది చేస్తే అది మనకు తిరిగి ఇచ్చేస్తాడు, కానీ ఆయన సొంతంగా ఎంజాయ్ చేయవలసిన పని లేదు. మీరు ఏది చేస్తే అది మీకు తిరిగి ఇచ్చేస్తాం. మీకు అర్థమవుతుంది? అంచేది మీరు మంచి చేసిన వాడికి దుర్గతి లేదు. మంచి మాట్లాడిన వాడికి, మంచిగా ఉన్నవాడికి, మంచి చేసిన వాడికి దుర్గతి లేదు. అది శాసనం. అది ఏంటది? శాసనం, చట్టం. అది అని గతలు మార్పింపడుతున్నారు భగవాన్. మీరు పెద్ద కష్టపడిపోతున్నారు, మీరు ఏదో సాధన అని అది అని ఇదని పెద్ద కష్టపడిపోతున్నారు. కొన్ని సాధన చేసేమనే బాగుపడుతున్నారు, అది కనపడదు. ఒళ్ళు అంత చెమటలు మిగులుతున్నాయి, చివరికి చెమట మిగులుతుంది. అయితే ఏం చెప్తున్నారండి? జతలు మానిపించేయమంటున్నారు. దేనికి? ఈ దొంగలేనికి జతలు మానిపించేయండి, దేహంతో మనసులో ఉన్న గుణాలతోటి. అది దానికి ఈ జతలు మానిపించేస్తే కలర్ తోటి, మీకు అర్థమవుతుంది, వీటితోటి మీకు జతలు మానిపించేస్తే దానికి అది దానంతరే పలచబడిపోతుంది. ఇప్పుడు మన శరీరం ఉందనుకోండి, అంటే రాంగ్ ఐడెంటిఫికేషన్ తగ్గించమన్నారు. ఉదాహరణకు మన శరీరం ఉందనుకోండి, మనం చచ్చిపోవాలి ఉందనుకోండి, ఎండ్రిని తాగక్కర్లేదు. ఓ 40 రోజులు అన్నం పెట్ట మానేస్తే చచ్చిపోతుంది. అలాగే ఈ దొంగనని పోవాలంటే దానికి జతలు మానిపించేయండి. జతలు మానిపించితే దానికి ఊపిరి ఆడక చచ్చిపోతుంది. అది ఈ జతలు కలుపుతుంటే అసలు మనం ఊపిరి పోసుకుంటుంది. ఊపిరి పోసుకుని ఊరుకుంటుందా? మనకు మన తలకాయ మళ్ళీ మనకు తలకాయ పొడి తీసుకొస్తుంది. అది మీరు జతలు కడుతున్నారనుకోండి, మీరు జతలు కొన్నాళ్ళు తగ్గించేశారనుకోండి, మళ్ళీ పూర్వపు జతలు అలవాటు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ జతలు చేయటం మొదలుపెట్టారనుకోండి, మళ్ళీ ఊపిరి పోసేసుకుంటుంది. ఏది? అహంకారం. మళ్ళీ ఎక్కువైపోతుంది. అది అంతకు ముందు ఉన్నదానికంటే ఎక్కువైపోతుంది. అంతకుముందు ఉన్న అప్పు కంటే ఎక్కువైపోతుంది. కానీ ముందు అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తూ ఉంటారు. ఇది మోస్ట్ ఈజీ. పొద్దున్న చెప్పాను కదా మీకు, సైన్స్ చేతకాని పని సైన్స్ని అడగకూడదు. మనం టెక్నాలజీ చేతకాని పని అడగకూడదు. ఏ మనిషికి అయితే ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి మనం వైద్యం చేయమని అడగకూడదు. ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు వైద్యం చేయని తలకాయ పొట్టు కాదని అడగకూడదు. మీకు అర్థమవుతుంది? సైన్స్ చేతకాని పని సైన్స్ని అడగకూడదు, టెక్నాలజీ చేతకాని పని టెక్నాలజీని అడగకూడదు. మీకు అర్థమవుతుంది? ఏ పని అసలు అక్కడ ఏ అయితే మీకు టెక్నాలజీ సైన్స్ ఏం చేస్తుంది? బాడీకి కొంచెం కంఫర్ట్ ఇస్తుంది. అంటే పూర్వం గుర్రబండ్ల మీద ప్రయాణం చేసేవాడు, ఇప్పుడు కార్ల మీద ప్రయాణం చేస్తున్నాం, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నాం, అంతవరకు. కానీ నీకు శాంతిని, నీకు సుఖాన్ని, నీకు ఆనందాన్ని సైన్స్ ఇవ్వలేదు, టెక్నాలజీ ఇవ్వలేదు. మీకు టెక్నాలజీ ఆనందాన్ని ఇవ్వలేదు. బాడీ కొంత కంఫర్ట్ ఇస్తుంది, మైండ్ కంట్రోల్ ఇవ్వలేదు, మైండ్కి శాంతి ఇవ్వలేదు. ఏది టెక్నాలజీ సైన్స్ ఇంకా బాగా అభివృద్ధి అవనివ్వండి. ఇప్పుడు ఇంకా అమెరికా వెళ్ళటానికి 24 గంటలు పడుతుంది. ఇప్పుడు మన ఇండియా నుంచి అమెరికా వెళ్ళటానికి 24 గంటలు పడుతుంది. భవిష్యత్తులో 6 గంటల్లో తీసిపోయేలా చేస్తారట. అమెరికా వెళ్ళాలంటే 24 గంటలు పడుతుంది ఇండియా నుంచి. భవిష్యత్తులో ఇంకో 4 సంవత్సరాల్లో 6 గంటల్లో వెళ్ళిపోయేలాగా చూస్తారట. అయినా అయితే ఉండొచ్చు, దానివల్ల నీకు శాంతి రాదు, సుఖం రాదు, ఆనందం రాదు. అంటే ఏ ఏ సబ్జెక్టుకైతే ఏది చేత కాదు దానికి చేత కాని పని చేసి పెట్టమని అడగకూడదు. అక్షమణమాలు చెయ్యమ్మా పద్మగా. అంటే మనం ఏ స్థాయికి రావాలంటే, ఇప్పుడు పార్వతి భీమవరం పార్వతి మాట్లాడుతుంది అనుకోండి, పార్వతి మాట్లాడుతుంటే అది పార్వతి కనపడకూడదు. వ్యక్తి కనపడకూడదు, సబ్జెక్టే. నాగలక్ష్మి ఉంది, సబ్జెక్ట్ చెబుతాను. సబ్జెక్ట్ కనిపిస్తూ ఉండాలి కానీ అక్కడ వ్యక్తి కనపడకూడదు. మనకు మాట్లాడేటప్పుడు మనం చూసుకోవాలి ఇక్కడ వ్యక్తి కనిపిస్తున్నాడా సబ్జెక్ట్. దానివల్ల మనం బాగుపడతాం, వినేవాడు బాగుపడతారు. కొంతమంది అసలు సబ్జెక్ట్ సున్నా, విని చెప్పేవాడు ఏదో కనిపిస్తూ ఉంటాడు, ఆడి తెంకరతనం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా టీచర్ ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ లోపల మనిషి కనపడకూడదు, మనిషి కనపడదు, సబ్జెక్టే కనిపిస్తూ ఉండాలి. ఈ మధ్యన విశాఖపట్నంలో ఒక విషయం చెప్తా, నేర్చుకోవడానికి వెళితే ఆ ఫిజిక్స్ తప్పించి ఇంకేది మాట్లాడరు. కావాలన్నా ఒక ఫిజిక్స్ సంబంధించిన ఆ టీచర్ స్టూడెంట్స్ వెళితే ఆయన ఫిజిక్స్ చెప్పేటప్పుడు ఆ ఫిజిక్స్ రిలేటెడ్ కాకుండా, దానికి సంబంధించిన విషయాలు కాకుండా, సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు కాకుండా ఇంకో మాట ఇచ్చారనుకోండి, ఇంకో మాట కూడా ఇచ్చారు, అబ్బాయి నీకు సబ్జెక్టు మీద శ్రద్ధ తగ్గిపోయింది వెళ్ళిపోమని చెప్తారు. మీరు ఎక్కడ స్నేహాలు చేస్తున్నావో నాకు తెలియదు, అప్పుడే పాడవటం ప్రారంభించావు, వెళ్ళిపోము గౌరవంగానే చెప్తారు, ఏం తిట్టరో వెళ్ళిపోమని చెప్తారు. అంటే నీకు సబ్జెక్టు మీద శ్రద్ధ తగ్గిపోయినప్పుడే, నేర్చుకోవాలనే బుద్ధి తగ్గిపోయినప్పుడే ఇతర గొడవలు అని వస్తాయి నీకు. అది తగ్గిపోయింది, తగ్గిపోయినప్పుడు నువ్వు నా దగ్గర రావటం ఎందుకు, వెళ్ళిపోమని చెప్పేస్తారు. అందులో మొకమాటలు లేకుండా చెప్పేస్తారు. ఇప్పుడు మన సబ్జెక్టు నేను చెప్తున్నానని వింటున్నావు, సబ్జెక్టు తప్పించుకు మూడో మాట రావాల్సిన పనే ఉంది ఇక్కడ. థర్డ్ పర్సన్ గురించి మాట్లాడితే ఎందుకు, సబ్జెక్ట్ మాట్లాడేప్పుడు థర్డ్ పర్సన్ గురించి ఎందుకు రావాలి మనకి? అంటే నీకు శ్రద్ధ తగ్గిపోయింది, నీకు శ్రద్ధ తగ్గిపోయింది, అని చెప్పి వెళ్ళిపో నువ్వు, నేను చెప్పిన ప్రయోజనం లేదు. బాగా చవిటి భూమిలో వరి ఊడిస్తే ఏం పండుతుంది? బాగా చౌడు ఎక్కిపోయిన చేయలో మనం వరి ఊడుస్తామనుకోండి పండదు కదా. నీకు శ్రద్ధ తగ్గిపోయిన తర్వాత నేను సబ్జెక్ట్ చెప్పిన నా నోరు నొప్పి కానీ ఏం ప్రయోజనం లేదు. నేను ఏదో ఇలా చెబుతున్నాం, భగవాన్ అలా కాదు, వాళ్ళు ఏదైనా నేర్చుకుంటారంటే చెప్తారు, లేకపోతే అడిగినా చెప్పరు. అడిగి నేర్చుకునే బుద్ధి లేదనుకోండి, అడగటం కోసం అడుగుతారనుకోండి చెప్పరు. నేను ఇంకేదో సమూహంగా చెప్తున్నాం కూర్చోబెట్టి, నేర్చుకునే బుద్ధి లేదనుకోండి, అడగటం కోసం అడుగుతారనుకోండి, వంకాడు చెప్పే అవసరం లేదు. ఇంకా వాళ్ళు ఏమనుకునే వీళ్ళకి అక్కర్లేదు, వాళ్ళు ఏమనుకునే ఇక్కడ బాధపడేవాడు లేడు. మీకు అర్థమవుతుందా? బాధపడేవాడు లేడు. అది ఇది బాగా నేర్చుకోండి. మీరు ఎవరైనా వాళ్ళకి మంచి మాటలు చెప్తాంటే అక్కడ సబ్జెక్టే ప్రధానం, కానీ మనిషిని పెట్రోబాక్స్లో అయితే చూస్తే, టార్చర్ అయితే చూస్తే కనపడకూడదు. అక్కడ పార్వతి కనపడకూడదు. ఇప్పుడు సబ్జెక్ట్ తక్కువ పార్వతి ఎదురకు వచ్చేస్తాను. పార్వతి అంటే పార్వతి కాదు, ఏదో ఉదాహరణ చెప్పాలని చెబుతున్నాను. అది ఇప్పుడు సబ్జెక్ట్ ఉంటారని పార్వతి మిగులుతాను మనకు, అలా కాదు. పార్వతి కనపడకూడదు, సబ్జెక్ట్ మిగలాలి. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే సత్యం, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, రెండు ద్వితీయం అంటూ లేదు. ఉన్నది ఒక్కటంటే లేదు, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. మీరు ఒకసారి మీరు చూడండి, మిమ్మల్ని మీరు మర్చిపోయి పని చేయండి, మీకు అర్థమవుతుంది. మీరు ఏం గుర్తింపులు పెట్టుకోవద్దు, మిమ్మల్ని మీరు మర్చిపోయి పనిచేయండి. ఎంత ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తారో మీకు తెలుస్తుంది. గంటల తరబడి ధ్యానం చేసేవాళ్ళకంటే, గంటల తరబడి ప్రాణాయామం చేసేవాళ్ళకంటే మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఏమలేదు, మిమ్మల్ని మీరు మర్చిపోయి చేయండి. మీ రూపము, మీ నామము, నేను అయాం సోను సోను, ఈ బుద్ధి మర్చిపోయి పనిచేయండి. గంటల తరబడి, రోజుల తరబడి ధ్యానం చేసిన వాళ్ళకంటే మీరు ముందు అభివృద్ధిలోకి వస్తారు. నేను చెప్పి ప్రతి మాట మిమ్మల్ని నమ్మని అంటలేదు. మీరు కూడా ఆలోచించుకోండి, మీకు పనికొస్తే తీసుకోండి, అది ఊసేయండి. ఉన్నది ఒకటంటే ఒకటే, సృష్టికర్తలు 10 మంది ఉంటారు, సృష్టి కనిపిస్తుంది, దీనికి కంట్రోలర్ ఒక్కడే, దేవుడు ఒక్కడే, దీనికి కంట్రోలర్ ఒక్కడే, దేవుడు ఒక్కడే. అది ఉన్నది ఒకటంటే ఒకటే అసత్యం, మిగతావన్నీ అసత్యం. అది తప్పించి మిగతావన్నీ కూడా అసత్యమే. ఇక్కడికే మీ దేహం ఎంత నిజమో, మీ మనస్సు ఎంత నిజమో, అవి కూడా అంతే నిజం. కానీ నగ్న సత్యాలు ఏమి కాదు, అవి స్వతంత్రమైన సత్యాలు ఏమి కాదు. అంటే నువ్వు ఈ నేను ఉంటే మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, శరీరం ఉంటుంది, లోకం ఉంటుంది. ఏది ఈ మనం నేను నేనంటాం చూడండి, ఈ జతల కట్టి పాడైపోయిందని చెబుతున్నాం కదండి. ఈ జతల కట్టి పాడైపోయింది ఉంటేనే మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అది అణిగిపోయింది అనుకోండి, అది మీరు ఏదైతే నేను నేనంటున్నారో అది నిర్మలంగా ఉందనుకోండి, నిశ్చలంగా ఉందనుకోండి, మీకు అర్థమవుతుందా? ఏం ఆడంబరం లేకుండా ఉండటం అది నేర్చుకుందనుకోండి, అది నేర్చుకుందనుకోండి సడన్గా నీ హృదయంలో భగవంతుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. నువ్వు వైకుంఠానికి వెళ్ళక్కర్లేదు, కైలాసానికి ఎక్కర్లేదు. సడన్గా అప్పటికప్పుడు, ఇప్పుడు నిప్పు ముట్టుకున్నామండి, ముట్టుకుని వెంటనే కాలుతుందా రేపు కాలుతుందా? నిప్పు ముట్టుకున్నాం, ఇప్పుడు వెంటనే కాలుతుందా రేపు కాలుతుందా? వెంటనే కాలుతుంది. ఇది అంతే, నువ్వు అలా ఉండగలిగితే, ఏది నువ్వు నిర్మలంగా ఉండగలిగితే, నిశ్చలంగా ఉండగలిగితే, నీవు నీవుగా ఉండగలిగితే, అలా ఉండటం ఇలా ఉండటం కాదు, నీవు నీవుగా ఉండగలిగితే, నిర్మలంగా ఉండగలిగితే, నిశ్చలంగా ఉండితే, నీ హృదయం భగవంతుడు నీకు దూరంగా ఉండి ఏర్పాటు కాపురం ఏం పెట్టాడు, వెంటనే నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అసలు వాడు ఏర్పాటుగా ఉంటే బాగుండని, ఏర్పాటుగా ఉంటే బాగుండని నువ్వు అనుకున్నాడు, ఏర్పాటుగా ఉండలేడు, నిన్ను విడిచిపెట్టి నీకు అర్హత వచ్చిందనుకో, యోగ్యత వచ్చిందనుకో, గురువుని విడిచిపెట్టి నిన్ను నువ్వు ఉండటం కాదు, నిన్ను విడిచిపెట్టి గురువు ఉండలేడు. మీ మనసు అలా క్వైట్గా అయిపోయింది అనుకోండి, కూల్గా అయిపోయింది అనుకోండి, దానికి విషయ చింతన తగ్గిపోయింది అనుకోండి, ఏది ఐఎమ్ సో అండ్ సో అనుకోవటం మానేసింది అనుకోండి, నేను మంచివాడిని, లేదా చెడ్డవాడిని, గొప్పవాడిని, తక్కువవాడిని, తెలివైన వాడిని, తెలివి తక్కువవాడిని, ఇలా అనుకోవటం మానేసింది, అది ఏమో అనుకోవటం మానేసింది అనుకోండి, నిశ్చలంగా ఉందనుకోండి, నిర్మలంగా ఉందనుకోండి, అప్పుడు వెంటనే భగవంతుడు ఏం చేస్తాడంటే, మీ హృదయంలోని ఈశ్వరుడు ఎక్కడోనో దేవుడు రావాలంటే లేట్ అవ్వచ్చు, ఎక్కడున్న ఈశ్వరుడు రావడానికి లేట్ అవ్వదు. నీకు అంతర్యంగా ఉన్న దేవుడు నీకు వేరుపడిగా కాపురం వేరుకుపడి అంతర్యంగా దేవుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఆ లోపల నిర్మలత్వంలో, నేను ఆ నిశ్చలత్వంలో, ఆ ఏకాంత వాసంలో, ఏకాగ్రతలో ఉన్న వైభవం అటువంటిది. ఈ నీ నిర్మలత్వమే, నీ ఏకాగ్రతే దేవుడు ఏ గదిలో ఉన్నాడో ఆ గది ఓపెన్ చేయడానికి తాళం చేయకుండా ఉపయోగపడుతుంది. అది నీ నిర్మలత్వమే, నీ నిశ్చలత్వమే. అయితే మనసుకి నేనికి మనం ఆడంబరం నేర్పకూడదు, నేనికి మనం ఆడంబరం నేర్పకూడదు. మరి అక్కడో చెప్పుకున్నాం, ఏదో ఒక రామంలో చెప్పుకున్నాం, వాడు ద్రవయజ్ఞం, తపయజ్ఞం, జపయజ్ఞం, అది జప సాధన, అది ఒక గ్రామంలో చెప్పుకున్నాం. జపం చేయటం కూడా సాధనే, ప్రాణాయామం చేయటమే సాధన కాదు. నీకు అర్థమవుతుందా? ధ్యానం చేయటమే సాధన కాదు, జపం చేయటం కూడా సాధనే, అది జప సాధన. అది జప సాధన అని చెప్పుకున్నాం కదా, అది నువ్వు నిర్మలంగా జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, అది నిర్మలంగా ఉంటాం, నిశ్చలంగా ఉంటాం. అయితే పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండకపోవచ్చు, కానీ ఉండటం అలవాటు చేసుకోవాలి. మనస్సు నిర్మలంగా ఉండటం పరిస్థితి ప్రతికూలంగానే అబద్ధం, అనుకూలంగా ఉన్న అబద్ధం. తర్వాత ఇంకోటి, మనల్ని ఇంట్లో వాళ్ళు ఎవరో గౌరవం చేయటం లేదు, మర్యాద చేయటం లేదు అని బాధపడతారు చాలామంది. ఇంట్లో ఈగలు మోతండి, రోడ్డు మీద పలకలు మోతాడు. మనల్ని ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గౌరవంగా చూడాలండి, చాలా అఘోరంగా చూస్తున్నారు. కొంతమంది బాధపడతారు. అది కూడా వీడు బాగు కోసమే భగవంతుడు చేస్తున్నాడు. ఏం చేద్దంటే వాడు గౌరవంగా చూస్తే మమకారం పెరిగిపోతుంది. ఆ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని బాగా గౌరవంగా సార్ సార్ మేడం గారు మేడం గారు మేడం గారు అంట మొదలు పెట్టారనుకోండి, నీకేమవుతుందంటే వాళ్ళ మీద మమకారం పెరిగిపోతుంది. ఇంకా సాధన లేదు, దేవుడు లేడు, ఏమి లేదు, పరలోకం లేదు. వాళ్ళు ఏం చేస్తాడు, భగవన్ మీ గురువు ఏం చేస్తాడంటే ఇంట్లో వాళ్ళ చేత తిట్టిస్తూ ఉంటాడు, ఇంట్లో వాళ్ళ చేత ఏదో అనిపిస్తాడు, మీ కోడల చేత ఎవరి చోట ఏదో అనిపిస్తూ ఉంటాడు. నీకు అర్థమవుతుందా, ఏదోటి అనిపిస్తూ ఉంటాడు. ఏదోటి అనిపించినప్పుడు ఎందుకు అనిపిస్తాడంటే ఇష్టం లేక అనిపించడం కదా. వాళ్ళ మీద ఉన్న మమకారం మీకు తగ్గదనుకోండి, మీ మనసు లోపలికి వెళ్ళదు, పుట్టింటికి వెళ్ళదు. అది వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళ మీద మీకు మమకారం ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళ చేత తిట్టిస్తాడని తిట్టి, ఆ తిట్టిన తప్పపోతే మీ మనసుకు మమకారం తగ్గదు. మనసుకు మమకారం తగ్గకుండా, అహంభావన తగ్గకుండా, మమకారం తగ్గకుండా అది పుట్టింటికి వెళ్ళదు. ఏది మనసు పుట్టింటికి వెళ్ళదు. అది పుట్టి మనసు ఎక్కడైతే పుడుతుందో అక్కడే భగవంతుడు ఉన్నాడు. అది పుట్టింటికి వెళ్ళకపోతే భగవంతుడు వ్యక్తం కాదు. అని ఇంట్లో ఎవడన్నా మిమ్మల్ని తిడతా అంటే అఘోరంగా చూస్తుంటే ఏంటి ఇలా ఉన్నామండి అలా అనుకోకండి. మీరు అది భగవంతుడు చేయిస్తున్నాడు, భగవంతుడి ప్రణాళిక, అది భగవంతుడి యొక్క ప్రణాళిక. మీకు డబ్బు ఇచ్చినా భగవంతుడే, డబ్బు ఇవ్వకుండా మీకు ఆప్ చేసేలా కూర్చోబెట్టినా భగవంతుడే. ఆప్ అక్కడ పాఠాలు నేర్చుకోవాలి, ఇక్కడ పాఠాలు. ఒకసారి భగవంతుడి మీకు వచ్చి డబ్బు కూడా ఆప్ చేసేస్తూ ఉంటాడు, అప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఒకసారి మీకు 100 రూపాయలు కావాలంటే 1000 రూపాయలు పంపిస్తూ ఉంటాడు, ఎందుకు పంపుతున్నాడో తెలియదు. మీరు ఏమైనా పొగరబోతనం పెరుగుతుందా ఏంటి అని చూసుకుంటూ ఉంటాడు ఆయన. నీకు అర్థమవుతుందా, అన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఆయన చెయ్యి ఇవన్నీ డబ్బు ఉన్నా నిజం కదా, లేకపోయినా అది ఇల్యూజన్. అది డబ్బు ఉండటం అబద్ధం, లేకపోవటం కూడా అబద్ధం, ఇల్యూజన్. అంటే కొంతమంది ఇంటికాడ దారిద్ర్యం, కొంతకాలం దారిద్ర్యం అనిపిస్తారు, కొంతకాలం ఎప్పుడు కాదు. ఆ దారిద్ర్యం వల్ల వాడు నేర్చుకునే పాఠాలు ఉన్నాయి. పావర్టీ వల్ల కూడా మనిషి నేర్చుకునే పాఠాలు ఉన్నాయి. ఎందుకంటే ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, ఇంకే యజ్ఞాలు చెప్పాం, ఏదో గ్రామంలో చెప్పాం. అక్కడ ఇంకోటి ఏం చెప్పాం, తపో యజ్ఞం. ఏంటది ద్రవ్య యజ్ఞం, జప యజ్ఞం, తపో యజ్ఞం, ఇంకేదో చెప్పాం. అక్కడ తపో యజ్ఞం ఏంటంటే మీకు అన్ని అవకాశాలు ఉన్నా, చేతి నిండా డబ్బున్నా, మీకు అర్థమవుతుంది, మనం భోగించే వస్తువులు ఎదురుగుండా ఉన్నా, ఎదురుకుండా చేతి నిండా డబ్బు ఉన్నా, మీకు భోగం అనిపించడానికి తగినటువంటి వస్తువులన్నీ అక్కడ ఉన్నప్పటికీ ఆ భోగవాంచు తగ్గించుకుంటే అది తపో యజ్ఞం. అంటే మనం ఇక్కడ భగవాన్ చెప్పింది మనం నక్కలుగా ఉండొద్దు అంటున్నాడు. నక్కలుగా ఉండొద్దు అంటే ఏంటి, నక్క దాక్షపళ్ళు అందం అనుకున్న దానికి అందటాలుగా అనుకోదట్ని, పుల్లగా ఉన్నాయంటుందట్ని. ఎందుకు పుల్లగా ఉన్నాయంటే దానికి అందటాలు అంతి తినేస్తుంది. అంటే నక్కలుగా ఉండొద్దు అని నీకు అర్థమవుతుందా. అలాగే మీకు భోగాలు అందటం లేదనుకోండి, భోగాలు అందటం లేదు కాబట్టి మీకు భోగాల మీద రక్షిస్తే నిజం కాదు. భోగాలు ఎదురుకుండా ఉండాలి, దాని మీద మనస్సు వాడకూడదు, అది నిజం. అంచేది మనం సాధకులుగా ఉండాలి కానీ నక్కల కింద ఉండకూడదు. మిథ్యాచారి అన్నాడు భగవంతుడు ఎవరంటే, మీరు మనస్సులో ఏదో పెట్టుకుని మన మీకు బయటికి మీరు ఉరికే నిగ్రహంగా కనిపిస్తూ మనస్సులో విశేషంతో పెంచుకుంటాడు, అది మిథ్యాచారి. బూర్లు వడ్డం చేస్తున్నారనుకోండి, మాటలు చెబుతున్నాను బూర్లు వడ్డం చేస్తున్నారనుకోండి, ఆడు 2 బూర్లు తినగలడనుకోండి అనుకోండి, ఆడు నాకు 1 బూరు కంటే వద్దు వద్దంటా, 1 బూరు కూడా వద్దంటాడు అనుకోండి, మీకు చూసి వాళ్ళు ఏమైనా అనుకుంటారనుకోండి. వాళ్ళు కృష్ణుడు పేరు పెట్టాడు మిథ్యాచారి అన్నాడు. అదేంటది మిథ్యాచారాడు, నీకాడి లోపల తినాలని ఉంది, బయటికి మీరు ఏమని అనుకుంటారేమోని తినడు. ఆయన అటువంటి పాడు అలవాట్లు ఉంటే విడిచిపెట్టేయమని. అటువంటి మిథ్యాచారిగా ఉండకండి మీరు. మిథ్యాచారిగా ఉంటే హృదయంలో నిజానికి దూరం అవుతారు. మీకు అవసరమైతే అవసరం చెప్పండి, వద్దంటే వద్దని చెప్పండి, ఇష్టం చెప్పండి, నో అని చెప్పండి. మనం కొంతమంది ఉన్నారు మనుషులు లౌకికులాళ్ళు. ఒక ఇంటికి వెళ్ళి మనం మాట్లాడతానికి గడ్డపార అడుగుతాం అనుకున్నాను, మాకు పని ఉందండి మీ ఇంటికాడ గడ్డపార మాకు ఇవ్వండి అడుగుతాం అనుకోండి, వాడు ఇస్తానని అంటాడు, వాడు ఇస్తానని అంటాడు, ఇవ్వనని అంటాడు. నీకు అర్థమవుతుంది? గంట సేపు కూర్చోబెడతాడు మనం. ఏదో ఆ మాటలు ఈ మాటలు చెప్తాడు. అది కదండి నువ్వు వచ్చిన పని గడ్డపార కోసం వచ్చానంటే మళ్ళీ ఏం మొదలెడతానంటే అప్పుడు ఏమైందంటే అప్పుడు ఏమైందంటే అది కాదు. గడ్డపార ఇస్తానని చెప్పొచ్చు, ఏమంటే ఇవ్వనని చెప్పొచ్చు, తప్పు లేదు. వీడు గంట సేపు మాట్లాడి ఇవ్వడాడు, వాడు ఎవడవు ఇస్తాను అంటే వాడు ఇవ్వడవు, ఇవ్వనని చెప్పడం మనకి విసుగు చెడిపోయేలా చేస్తాడు. వాళ్ళు లౌకికుడు. గడ్డపార ఇవ్వనని చెప్పేస్తే వదిలిపోతుంది, వాడు గడ్డపార ఇవ్వనని చెప్పడు, మనకే విసుగొచ్చేలా వెళ్ళిపోయేలా చేస్తాడు. వీళ్ళని లౌకికులు అంటారు. ఏమంటారు? లౌకికులు అంటారు. వీళ్ళ గురించి రామకృష్ణ పరమహంస చెప్తాడు, రంపం పెట్టి కోసేసిన వాళ్ళకి జ్ఞానం రాదని. అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. ఎన్నాళ్ళు మాట్లాడతాం అంటే లౌకికులు, భక్తులకు అనవసరం ఆ రకమైన మాటలు, భక్తులకి అనవసరం. అది ఇక్కడ చెప్తా అంట. అంటే నువ్వు నిశ్చలంగా ఉంటే, నిర్మలంగా ఉండగలిగితే, అలా నేర్చుకుంటే, ఇప్పుడు నీతో పాటు నువ్వు శాంతిగా ఉండాలి, నీకు నువ్వు శాంతిగా ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళు కాదనుకుంటారు అనుకోండి, ఏదోటి చెప్పాలి కదా. వాళ్ళు మిమ్మల్ని అదన ఏదో రోజు ఏదోటి అంటున్నారు అనుకోండి, మిమ్మల్ని ఏదో ఒకవేళ మీ కోడలు ఎంత మంచితనంగానో ఏదోటి అంటూ ఉంటుంది. నీకు అర్థమవుతుంది? ఏదోటి అంటున్నా ఆ నెపం దొరకటం లేదనుకోండి మీ మీద ఏదో చెప్పటానికి. నాకు పెళ్ళైన కొత్తలో బాధ పెట్టిందని మా అత్తగారు అంటుందండి. అంటే నెపాలు వెతుక్కోవటం, ఇవన్నీ ఏంటది నెపాలు వెతుక్కోవటం, అప్పుడు కూడా మీరు శాంతిగా ఉండగలిగితే, మీ అంతటా మీరు శాంతిగా ఉండగలిగితే పరిస్థితులు ఇతరుల యొక్క విమర్శలు కూడా తట్టుకుని మీరు శాంతిగా ఉండగలిగితే అప్పుడు మనస్సు నిర్మలవుతుంది. మీరు ఆ తట్టుకోలేరనుకోండి, మీరు తోకం సరిపోవటలేదు అనుకోండి, ఆ తోకం మీకు సరిపోవటలేదు, మనసు ఏమవుతుంది బయటకు వచ్చేస్తుంది, నిర్మలంగా ఉండదు. అప్పుడు కూడా మీకు తోకం సరిపోతే ఈ మధ్యన నియోజకవర్గాలు మార్చేశారు, ఆ జిన్నూరు ఇటువంటి కొన్ని తీసి పాలకొల్లు కలిపేశారు, పాలకోడేరు మండలం ఇటువంటి అన్ని తీసేసి అక్కడ ఉండి నియోజకవర్గానికి కలిపేశారు, ఈ పాలకొల్లు నియోజకవర్గంలోనే వేరే ఆశ్రమం తీసుకెళ్లి భీమవరాన్ని కలిపేశారు. నీకు అర్థమవుతుంది? మరి పెనుగొండ మార్టేరు ఇవన్నీ ఉండి వాటిని అన్నింటిని తీసుకెళ్లి ఆ సెంటర్లో కలిపేశారు, ఏదేదో అలాగేలాగే కలిపేశారు. ఈ కలిపేటి ఏంటండి, పాలకోడేరుని తీసుకెళ్లి ఉండిలో భీమవరం ఉండాలి కానీ ఉండిలో కలపటం ఏంటి, పాలకోడేరుకి ఉండికి సంబంధం ఏంటి, పాలకూరే భీమవరంలో కలపాలి కానీ ఏమి సంబంధం లేకుండా కలిపేశారంటే ఇలా అన్నాను. ఒకరి దగ్గర అన్నాను, ఆయనకి ముఖ్యమంత్రితో పరిచయం ఉంది అంటే, అంతే మీరు ఇలా ముఖ్యమంత్రితో మాట్లాడొచ్చు కదండి సందర్భం లేకుండా కలిపేశారండి అంటే. ఆయన ఏమన్నారంటండి, ముఖ్యమంత్రికి నాకు స్నేహం అండి, చెబితే చెప్పచ్చు, చెబితే ఊవకెడతాడు, కానీ నేను చెప్పినట్టు మాటకి విండ వినకపోవడానికి కారణం ఏంటంటే నా తోకం సరిపోదు అన్నాడు. అదే వాడికంటే పై ఎత్తుడు చెప్తే వింటాడు, నేను చెప్పింది వింటాడు, కానీ నేను చెప్పినట్టే అయినా విండవు, వినకపోవడానికి కారణం ఏంటి, నా తోకం సరిపోదు. చెబితే నేను చెప్పడం చెప్పొచ్చు, దానికే పాలకూడని తీసుకెళ్లి ఉండిలో కలపటండి భీమవరాన్ని వదిలేసి. ఇంకా జిన్నూరిని పాలకూర కలిపారంటే న్యాయం ఉంది, ఆచరణతో కంటే పాలకులకి ఎక్కువ అనుబంధం జిన్నూరికి. ఇలా కల్పించారంటే ఈ మధ్య ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే గారి దగ్గర నేనే కల్పించుకున్నానని అన్నాడు. మీరు నన్ను అంటారంటే నియోజకవర్గం మార్పులను నేనే చేసుకున్నాను, వచ్చి ఎలక్షన్లో నెగ్గటానికి అన్నాడు. నేనే ఎలా ఏర్పాటు చేసుకున్నాను తెలియక మీరు నన్ను అంటున్నారు. ఆయన పురమాయించి నేనే పురమాయించుకున్నానండి, హైదరాబాద్లో 10 రోజులు కూర్చున్నాను. అంటే ఇప్పుడు మీకు ఈ కాలక్షేపాలను చెప్పడం లేదు, ఇటువంటి మొట్టికాయలు మనకు తగులుతున్నప్పుడు బాహ్య పరిస్థితులు సమాజం సమాజం మనకు అనుకూలంగా లేకపోయినా, లేకపోతే గ్రామస్తులు మన గ్రామస్తులు అనుకూలంగా లేకపోయినా, లేకపోతే ఇంట్లో సభ్యులు కుటుంబ సభ్యులు నీతో నువ్వు శాంతిగా ఉంటే సరిపోదు. మీ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఏదో మేము సుఖంగా ఉంటున్నాను, మేము సుఖంగా ఉంటున్నాం అంటే అలా కాదు. నువ్వు సుఖంగా ఉంటున్నావు రైతే, బాహ్య పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు. నీకు అర్థమవుతుంది ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవు, ఇంట్లో ఏగలమోత. గ్రామంలో పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు, సమాజపరంగా వచ్చే పరిస్థితులు అనుకూలంగా లేవు. నువ్వు ఒక ఏదైనా పార్టీలో ఉంటే పార్టీ పరంగా వచ్చే పరిస్థితులు నీకు అనుకూల, అప్పుడు కూడా నువ్వు శాంతిగా ఉండగలిగితే, అప్పుడు కూడా నువ్వు నిర్మలంగా ఉండగలిగితే, అప్పుడు కూడా నువ్వు నిశ్చలంగా ఉండగలిగితే, నీతో నువ్వు ఒక్కడే శాంతిగా ఉంటే సరిపోదు. నీ సమాజంతో కూడా శాంతిగా, నీతో నువ్వు ఎంత శాంతిగా ఉంటున్నావు, సమాజంతో కూడా అంత శాంతిగా ఉండగలిగితే, అలా నిలబడగలిగితే అక్కడ, అప్పుడు మనస్సు నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది. మనస్సు నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, భగవంతుడు నీ హృదయంలో ఉన్న భగవంతుడే నీకు తెలియబట్టానికి, నీకు నువ్వు ఆయన తెలుసుకోలేవు. ఆయనకి తెలియబడితే తెలుసుకుంటావు, నువ్వు ఆయన తెలుసుకోలేవు. ఆయన తెలియబడితే తెలుసుకుంటావు. గురువుని మనం ప్రేమించాలంటే ప్రేమించలేము, మనల్ని ప్రేమించేటట్టుగా చేసుకుంటే ప్రేమించగలం. గురువు ఒళ్ళో కూర్చోవాలంటే కూర్చోలేము మనకు. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే కూర్చోవచ్చు, కానీ మనంతా మనం గురువు ఒళ్ళో కూర్చోలేము. నీకు అర్థమవుతుంది? అంచేది భగవంతుడు నీకు తెలియబడాలనుకున్నప్పుడు తెలియబడతాడు, కానీ నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు తెలియబడ్డావు. ఆ ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. ఒకవేళ అంటున్నాడండి, నేనేమి సుఖంగా ఉంటాలేదండి అన్నాడు. నేనేమి సుఖంగా ఉంటాలేదండి అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఏ నేను సుఖంగా లేదని. వీడు నేను సుఖంగా లేనని అంటున్నాడు భగవంతుడు. అది సుఖంగా ఎలా ఉంటుంది? అది సుఖంగా ఎలా ఉంటుంది? అది పుట్టింటికి వెళ్తాడు. ఆ నేను పుట్టింటికి వెళ్ళటం లేదు. ఆ నేను అది పుట్టింటికి వెళ్ళటం లేదు. అది కలుషితం అయిపోయింది. అది ఇప్పుడు మనం వెళ్ళి పెంట మీద కూర్చుంటాం అనుకోండి, పెంట మీద కూర్చున్నప్పుడు మంచి చెడ్డ వాసన వస్తుంది, కానీ మంచి వాసన రావాలనుకుని ఆలోచించడం నీదే పొరపాటు. ఇప్పుడు మనం వెళ్ళి పెంట మీద కూర్చుంటాం, ఎక్కడ కూర్చున్నాం? పెంట మీద కూర్చున్నాం. పెంట మీద కూర్చున్నప్పుడు చెడ్డ వాసన వస్తుంది, మంచి వాసన రాలేదంటే అనుకోవటం నాది పొరపాటు, పెంట పొరపాటు కాదు అది. ఆహా, నేనులోనే నువ్వు చెప్పే నేనులోనే ఈ దోషం ఉంది. అందులోంచి నీకు సుఖం రాదు, శాంతి రాదు. ఆ నేను నువ్వు కాదు, నువ్వనుకుంటున్నావు. నువ్వు ఏదైతే నేను అంటున్నావో అది శుభ్రంగా పాడైపోయింది. ఆ నేనులోనే దోషం ఉంది, ఆ నేనులోనే దోషం ఉంది. అంటే ఆ నేనులోంచి, దోషం నుంచి నీకు మంచి ఎలా వస్తుంది? ఆ నేనుతో, ఆ నేనులోంచి నీకు సుఖం రాదు, శాంతి రాదు, వచ్చే సమస్య లేదు. ఈ జన్మ యొక్క కోటి జన్మల తర్వాత కూడా. అంటే రామకృష్ణ పరమహంస గారు ఈ విషయంలో అద్భుతంగా చెప్పారు, చాలా వండర్ఫుల్. ఆయనకి సంతకం పెట్టడం చేత కాదు, వండర్ఫుల్. అయితే ఆయనలో గొప్పతనం ఏంటంటే కపటం లేదు. ఆయనకి కపటం ఎలా ఉంటుందో తెలియదు రామకృష్ణుడికి. చదువు లేదు కానీ కపటం. చదువులే మామూలుగా కాలేజీలో అయితే కపటం లేదు మనిషికి. మనిషికి కపటం లేదు. అటువంటి వాళ్ళు నోటమిటి వచ్చే మాటలే చాలా పవిత్రంగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి. కపటకి జ్ఞానం ఎలా వస్తుందండి? మీకు 100 కోట్లు డబ్బు ఉందనుకోండి, 100 డిగ్రీలు ఉన్నాయనుకోండి, వాడి కపట అనుకోండి, కపట జ్ఞానం ఆశించకూడదు. అలా కపటి జ్ఞానాన్ని ఆశించకూడదు, రాదు. రామకృష్ణ పరమహంస గారు చెప్పిన వాక్యం అది జ్ఞానం అంటే ఏంటని అడిగారు. జ్ఞానం అంటే ఏంటని, ఏదైతే నేనని అనుకుంటున్నా ఆ నేను కాదని తెలుసుకోవడం జ్ఞానం. ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇందులో కాంప్లికేషన్ లేదు, మీకు అర్థమవుతుంది. ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి, ఎంత ఆడంబరం లేకుండా చెప్పడానికి కారణం ఆయన చదువు లేకపోవటమే కారణం. చదువు ఉంటే ఏదో మాయ కలుపుతాడు అక్కడ. ఆయనకు మాయ కలపడం చేత కాదు. చదువు ఉన్నాడు అనుకోండి, ఆడు ఏబిఏ ఎంఏ చదివాడు అనుకోండి, ఆ చదువు అంతా అందులో కలిపేస్తాడు. ఆ మాయ అంతా తీసుకొచ్చి కలిపేస్తాడు. నీకు చదువు లేదు కదా అంటే ఎలా మాట్లాడేవాడు? నువ్వు నేను అంటున్నావు. నువ్వు నేను వివేకానంద మళ్ళీ ఇలా చెప్పలేడు. ఆయన పత్రులు ఆయన చెప్తాడు, ఇంకేదే ప్రమాదం. ఆయనకు చదువు ఉంది, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎంత ఈజీగా చెప్పాడు చూడండి, ఇది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంత వండర్ఫుల్, ఎంత బ్యూటిఫుల్, ఎంత చార్మింగ్ గా చెప్పాడు చూడండి. ఎంజాయ్ చేయండి, ముందు వాక్యాన్ని ఎంజాయ్ చేయండి. మీరు మిఠాయి తిన్నప్పుడు, జిన్ను తిన్నప్పుడు నోట్లో పెట్టుకుంటే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో, ముందు అసలు వాక్యాన్ని ఎంజాయ్ చేయండి. మీరు గులాబ్ జామున్ తింటున్నారనుకోండి, ఎప్పుడు ఊసేద్దాం ఇప్పుడు ఊసేద్దాం నెమ్మదిగా తింటారు. అలా వాక్యాన్ని నెమ్మదిగా మరణం చేయండి, వాక్యాన్ని ఎంజాయ్ చేయండి, తర్వాత ధ్యానం చూద్దాం. గులాబ్ జామున్ తిన్నప్పుడు ఎంత స్లోగా తింటారో వాక్యాన్ని కూడా అలా ఎంజాయ్ చేయటం నేర్చుకోండి. దానంతా జ్ఞానం కూడా వద్దు, దానంతా అదే వచ్చేస్తుంది. ఏదైతే నేను నేను అని అంటున్నావో ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే. ఇప్పుడు ఏదైతే నేను నేను అంటున్నావు ఆ నేను నేను అనుకుంటున్నాను, నీకు అర్థమవుతుంది? ఆ నేనే నేను అనుకుంటున్నాను. ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావు ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం, దాన్ని పోగొట్టుకోవటమే జ్ఞానం, నువ్వు అనుకోవటం వదులుకోవటమే జ్ఞానం, అందులోంచి విడుదల పొందటమే జ్ఞానం. ఆ నేనే బంధం, ప్రత్యేకంగా నీకు బంధం అంటూ లేదు, నువ్వు చెప్పే నేనే బంధం. అందులోంచి విడుదల పొందకుండా నీకు మోక్షం రాదు. మోక్షం అంటే విడుదల, మోక్షం అంటే అర్థం ఏంటంటే విడుదల. నువ్వు ఏదైతే నేను నేను అంటున్నావు అందులోంచి బయటికి రావటం మోక్షం. రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు, ఎలా వచ్చిందో దేహంలోకి నేను వచ్చేసాను. ఎలా వచ్చిందో తెలియటది వచ్చేసింది, మరి ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చేసింది. అది మీకు అర్థమవుతుందా? అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని, అది ఎక్కడి నుంచి వచ్చిందో సరిగ్గా నిదానంగా దాన్ని అక్కడ పంపిస్తే పోతుంది. అది ఆ పంపటం చేతగాక కొట్టుకుంటున్నాం, అక్కడి నుంచి కోలాటం ఉండదు. దిగా కోలాటాలు ఎక్కడ ప్రారంభమైనంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో నీ లోపల నీకు వచ్చేసింది. అది నేను దాన్ని ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ నువ్వు పంపలేకపోతున్నావు, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపితే అది పోతుంది, కానీ నువ్వు అక్కడ పంపలేకపోతున్నావు. ఆ పంపటం నేర్చుకోవటమే విచారణ. నేను అంటున్నాడు ఇప్పుడు, నేను నేను ఉన్నప్పుడు ఆ నేను సుఖపెట్టడం నేను, ఆ నేను నేను అంటున్నావు కదా, అది నీకు అది అసలు నేనే నీకు సుఖం తీసుకురాదు. ఇప్పుడు ఏదైతే నువ్వు నేను నేను అంటున్నావో ఆ నేనేం సుఖం తీసుకురాదు, నీకు శాంతి తీసుకురాదు. నువ్వు కాదు అసలు, అది నువ్వు కానే కాదు. అది ఉన్నంతకాలం నువ్వు సుఖపడలేవు, శాంతి పడలేవు. దాన్ని వదిలించుకోండి, నా అప్పుడు సుఖమైనా శాంతైనా ఈ నేను వదిలించుకుంటేనే, వేరుతో సహా వదిలించుకుంటేనే అప్పుడు నీకు శాంతి, అప్పుడు నీకు పెర్మనెంట్గా శాంతి కలుగుతుంది. అంటే మనకు వచ్చి శాంతి కూడా ఎలా ఉన్నారంటే మేము బాగా ఉన్నాం శాంతి, అది నిజం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు ఎలా ఉన్నారని ఎవరిని అడుగుతాం అనుకోండి, శాంతిగానే ఉన్నా ఉంటాను. మళ్ళీ 10 రోజులు నాకు అడుగుతాం అనుకోండి, ఈ మధ్యన బాగోలేదంటారు. అంటే శాంతి అది 10 రోజులకు ముందు చెప్పారు కదా శాంతి, అది నిజం కాదు. అది నిజం కాదు. ఆ మనసు అణిగి ఉన్నప్పుడు అలా శాంతిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నీకు అర్థమవుతుంది అంటే మనోనాశనం అయ్యే వరకు ఇప్పుడు బాహ్య గొడవల వల్ల కానీ, బాహ్య సంఘటనల వల్ల కానీ, బాహ్య పరిస్థితులను బట్టి మనకు శాంతి వస్తుందనుకోండి, బాహ్య మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు శాంతి కలుగుతుందనుకోండి, అది శాంతి కాదు, శాంతి లెక్క కనిపిస్తుంది. అది శాంతి కాదు, శాంతి వలే కనిపిస్తుంది కానీ అది శాంతి కాదు. మళ్ళీ పరిస్థితులు మారిపోయానుకోండి అశాంతి వచ్చేస్తుంది. ఏం చేద్దాం, మీరు పొందిన శాంతి నిజం కాదు. దేహంతో, లోకంతో, సమాజంతో, కుటుంబ సభ్యులతో, కుటుంబ పరిస్థితులతోటి, దేహం యొక్క ఆరోగ్యం, దేహం యొక్క అనారోగ్యంతో సంబంధం లేకుండా, చావుతోటి పుట్టుకతోటి సంబంధం లేకుండా నువ్వు శాంతిని కనుక పొందితే అది నిజమైన శాంతి. మనం శాంతిగా ఉన్నాం అనుకుంటాం అనుకోండి, డాక్టర్ గారు చెప్తారనుకోండి రేపు మీ దేహం చనిపోతుందని, ఈ శాంతి అంతా పోతుంది. మళ్ళీ ఎప్పుడు ఏమొచ్చేస్తుంది? అశాంతి వచ్చేస్తుంది. అది దొంగ శాంతి. అంటే మీరు ఏదైనా బాహ్య పరిస్థితి బాగుండి, మేము బాగున్నామండి, మేము శాంతిగా ఉన్నాం అనుకుంటే ఉండొచ్చు, మనసు అడిగినప్పుడు అలాగనిపి, కానీ అది నిజం కాదు. ఆ శాంతి నిజం కాదు, సుఖం కూడా నిజం కాదు. భగవాన్ చెప్పారు, ఇదంతా మీరు మంత్రాల్లో నేర్చుకోవాలి. సృష్టిలో ఎక్కడా సుఖము లేదు, సృష్టిలో ఎక్కడా శాంతి లేదు. శాంతి నీ స్వరూపమైనది, శాంతి నీ పేరై ఉన్నది, సుఖము నీ పేరై ఉన్నది. నీ స్వరూపములనే సుఖం ఉంది. ఇంకా ఎక్కడా సుఖము లేదు, ఎక్కడా కూడా సుఖము లేదు. లేని చోట వెతికినా దొరకదు, లేని చోట వెతికినా దొరకదు. వస్తువు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుకు. అయితే సుఖం ఎక్కడుంది? నీ స్వరూపంలో ఉంది. నీ స్వరూపాన్ని వెతికితే 100% నువ్వు సుఖి అవుతావు. అప్పుడు నీకు దుఃఖం నశిస్తుంది, పునర్జన్మ ఉండదు. ఎలాగే ఉదయం చెప్పుకున్నాం కదా, మనం ఏడుస్తాం ఏడుస్తాం ఏడుస్తాం, ఇంక ఏడుపు మిగిలిపోతుంది. మళ్ళీ మిగిలిన ఏడిపి ఏడటానికి పునర్జన్మ వస్తుంది. తర్వాత పూర్వపు గురువులు ఏం చెప్పారంటే, ఇది రెడీమేడ్ సరుకు, ఇది వడ్డించేసి తినమంటాం. మరి మిషన్ వాడు దగ్గర పట్టుకెళ్ళటం, బట్టలు కుట్టే బట్టలు ఆది చూసుకోవటం లేదు. మన ఆదికి ఏ జత సరిపోతున్నా జత వేసుకొచ్చేయటం, రెడీమేడ్ టీచింగ్. ఏదో చెబుదాన్ని మర్చిపోయాను, ఇది రెడీమేడ్ టీచింగ్ ఎలాగవుతుందో చెబుదాన్ని మర్చిపోయాను. ఏది చెబుతున్నానమ్మ ఇప్పుడు? ఏంటి ఏంటమ్మా? వినపట్టం లేదు. పూర్వపు గురువులకి నాకు ఈ మధ్య చెవులు లేదు, నాకు అంటే హీరింగ్ ప్రాబ్లం లేదు. అయితే ఈ మధ్యన ఎక్కువ రొంపొస్తుంది ఏమవుతుంది, చెవులు గడ్డు పడుతున్నాయి. ఆ చెవులు గడ్డు పడిన మాట, ఇంకా ఆ చెవులు గల్లు పడితే ఒకరి మాట వినపడదు. కానీ ప్రస్తుతం చెవుడు రాలేదు. చెవుడు వస్తే మంచిది, శుభ్రంగా లోకం కూడా కొంత వదిలేయచ్చు. చాలా మాటలు వినపడపోతే సుఖపడతాం. ఒక ఇంద్రియం బాగా తగ్గుతుంది. డాక్టర్ గారు చెప్పారు మీకు చెవు రాబోయే కర్మ అంతా పోతుంది, అంటే నువ్వు రాబోయే జన్మలో అనుభవించాల్సిన కర్మ అంతా పోతుంది. నీకు అర్థమవుతుంది, కర్మ అంతా కూడా రాబోయే జన్మల్లో కర్మ అంతా పోతుంది. తర్వాత నీ భవిష్యత్తులో ఏమి కర్మ అనుభవించక్కర్లేదు. సంచితం పోతుంది, ఆగామి పోతుంది, సంచితం పోతుంది, ఆగామి పోతుంది. నీకు ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు, కానీ ప్రారంభం అంటే ఏ ప్రారంభం అయితే నీ దేహాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిందో, జ్ఞానం కలిగినప్పటికీ ఆ ప్రారంభం అనుభవించవలసిందని చెప్పారు. మీరు ఫాలో అవుతున్నారు కదా? పూర్వపు గురువులు ఏం చెప్పారంటే, నీకు జ్ఞానం కలిగితే సంచితం పోతుంది, ఆగామి కూడా పోతుంది. అంటే నిలవనది పోతుంది, వచ్చేది పోతుంది. కర్మ నిలవన కర్మ పోతుంది, రాబోయే కర్మ పోతుంది. మీకు అర్థమవుతుంది? సంచితం అంటే నిలవనది. నిలవన కర్మ పోతుంది, నిలవన కర్మ కూడా పోతుంది, రాబోయే కర్మ కూడా చుట్టుకోదు ఇంక నేను, అది కూడా పోతుంది. కానీ ఏ ప్రారంభం అయితే ప్రస్తుతం నీ దేహాన్ని భూమి మీద తీసుకొస్తుందో, ఆ ప్రారంభం మటుకు నేను ఇచ్చి పెడితే ఆ ప్రారంభం అనుభవిస్తే పోతుందని చెప్పారు. ఆ ప్రారంభాన్ని అనుభవించేయండి, అనుభవిస్తే పోతుందని చెప్పారు. భగవాన్ ఏం చెప్పారంటే, జ్ఞానం కలిగాక ప్రారంభం కూడా అనుభవించక్కర్లేదు అన్నారు. లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. ప్రారంభం అనుభవించాక నీకు జ్ఞానం కలిగాక నీ ప్రారంభం, నువ్వు దేహం ఎక్కడ నడుస్తుంది కదా, ఆ ప్రారంభం కూడా నువ్వు అనుభవించక్కర్లేదు అన్నారు. అదేంటండి, ప్రారంభం అనిపించేయండి. ఇప్పుడు మీకు క్యాన్సర్ వచ్చింది, బాధపడుతున్నారు కదా, మీ శరీరానికి క్యాన్సర్ వచ్చింది, బాధపడుతున్నారు కదా. మీరు కొంతకాలం కొండ మీద కొంతకాలం భోజనం లేకుండా అక్కడ పడి ఉన్నారు. పొద్దున పూట భోజనం ఎప్పుడు మధ్యాహ్నం 3 తెచ్చేవారు ఆయన కొండ మీద ఉండగా. అంచేత మీకు ప్రారంభం మీ దేహానికి క్యాన్సర్ వచ్చింది. అది ఎప్పుడు పూర్వం మీరు అరుణాచలం దేహం వచ్చినప్పుడు మీరు చాలా కష్టపడ్డారు. ఇదంతా దేహం ప్రారంభమే కదా. మిమ్మల్ని ఎండలో ఉంటే నీళ్ళలోకి రమ్మని పిలిచిన వాడు కూడా లేడు. ఎక్కడండి మీరు అరుణాచలం వచ్చిన కొత్తలోని? ఇదంతా దేహ ప్రారంభమే కదా, మీరు అనిపిస్తున్నారు కదా అన్నాడు. జ్ఞాని ప్రారంభం అనిపిస్తున్నట్టు చూసేవాడికి అనిపిస్తుంది, కానీ అనిపించేవాడు అక్కడ లేడు కాబట్టి వాడికి ఏం అనిపించదు. జ్ఞాని ప్రారంభం అనిపిస్తున్నాడని చూసేవాడికి అనిపిస్తుంది, అనుభవించేవాడు అక్కడ లేడు కాబట్టి నీ అనుభవిస్తున్నారని అనుకోడు. ఉంటే అనుకోవటం మాండవు, ఉంటే అనుకోవటం మాండు, లేడు కాబట్టి అనుకోడు. అయితే జ్ఞాని ప్రారంభం కూడా అనిపించక్క, చూసేవాళ్ళు అనుకుంటారు ఏంటి వాడు ప్రారంభం అనిపిస్తున్నాడని. కానీ నేను ప్రారంభం అనిపిస్తున్నానని వాడు అనుకోడు. ఏం చేయాలి, నేను అక్కడ లేడు కాబట్టి. ఇది రమణ మహర్షి గారు చెప్పింది. శంకరాచార్య వారు ఏం చెప్పారంటే, పోనీ ప్రారంభం ఉన్నా ఎంజాయ్ చేయమన్నాడు. అంటే మీ కోళ్ళ మిమ్మల్ని పట్టుకు తిడతామనుకోండి, మళ్ళీ తిరిగి ఆ కోళ్ళను చెట్టు మానేసి నా పూర్వజన్మ పాపం ఈ కోళ్ళ రూపంలో వచ్చిందనుకోండి అని. అంటే మీ కోళ్ళ మిమ్మల్ని పట్టుకు తిడతామనుకోండి అనుకోండి, మాట చెప్తున్నాను అనుకోండి. కొంతమంది కోడళ్ళు అత్తగారికి మామిడి పండు వేసి మరి తినేస్తున్నామని మళ్ళీ ఆకులని తీసేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది వడ్డించకపోతే గొడవ లేదు, వడ్డించాక తీసేసుకునే వాళ్ళు ఉన్నారు మామిడి పళ్ళు. వడ్డిస్తుంది రావటం, వడ్డిస్తున్న తర్వాత మామిడి పండు వడ్డించాక తినేస్తుందేమో అనుకుంటారు వాళ్ళు. ఏదో అనుకుంటుంది నాకు అత్తగారి మీద అప్పుడు కోపం ఏదో గుర్తుకొస్తుంది, మళ్ళీ అట్టిపండు లాగేస్తున్నారు, ఇస్తారులోంచి లాగేస్తుంది. కూరన్నం తినే ఇప్పుడు లాగేస్తాం, అట్టిపండు ఏం తింటుంది ఆవిడ అంటే. శంకరాచార్య వారు ఏమన్నారంటే, నీకు ఏదైనా ఒక ప్రారంభం ఉంటే ఉండని ఎంజాయ్ చేయన్నారు, దాన్ని ఎంజాయ్ చేయన్నారు. అంటే నీ తిట్లు కూడా నీ పుష్పాల కింద చూసుకో, ఆ తిట్లను కూడా నువ్వు ఎలా తీసుకో, పుష్పాల కింద తీసుకో, ఆ తిట్లను కూడా నిన్ను పూజ చేసుకున్నట్టుగా తీసుకో. ఆ రకంగా ప్రారంభం ఖర్చు అయిపోతుందని ఎవరు చెప్పారు? ప్రారంభాన్ని నువ్వు ఎంజాయ్ చేయటం వల్ల ప్రారంభం పోతుంది. శంకరాచార్య గారు చెబుతా ఎంజాయ్ చేయక్కర్లేదు అన్నారు భగవాన్. అది ఉంటే కదా, ఆ నేను ఉంటే, ఆ నేను ఉంటే కదా ప్రారంభం. లేని లేని వాడికి ఇంకా ఆ సంచితం పోయినప్పుడు, ఆగామం పోయినప్పుడు ప్రారంభం కూడా పోతుంది. అనిపించేవాడు అక్కడ లేడు కాబట్టి. మీరు సాధన ఇందా పొద్దున మీటింగ్లో చెప్పుకున్నాం, మనకి ఇష్టాలు తగ్గిపోతున్నాయి అనుకోండి, అనుకోండి అయిష్టాలు కూడా తగ్గిపోతున్నాయి అనుకోండి, మన మనసు చాపల్యం తగ్గిపోతుంది. మన మనస్సు చాపల్యం తగ్గిపోతుంది. మనస్సు చాపల్యం తగ్గి కొద్ది మీకు సాధన తేలిక అవుతుంది, కష్టపడక్కర్లేదు. ఇష్టాలు అయిష్టాలు తెలియని తన వల్ల వస్తుంది. ఒకసారి మనం ఎవరిని చూసి ఇష్టపడుతున్నాం వాళ్ళే మనకు అపకారం చేయొచ్చు, ఎవరిని చూసి అయిష్టపడుతున్నాం వాళ్ళే మనకు ఉపకారం చేయొచ్చు. చెప్పలేం మనం. ఈ ఉపకారాలు అపకారాలు వదిలేయండి, మనకు సంబంధించిన కాదు, రెండు తగ్గించుకుంటే సరిపోతుంది. పూర్వం బుద్ధుడి భక్తులు ఒకడు ఉండేవాడు, వాళ్ళు ఒకళ్ళ ఇంటికి భిక్షకెళ్ళేవాడు, భిక్ష తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు మా ఇంటికి వచ్చి నాలుగు రోజులు ఉండని అనేవారు వాళ్ళు. ఎవరు ఆ యజమానురాలు అనేది, మీరు ఎప్పుడు మా ఇంటికి వచ్చి నాలుగు రోజులు, ఇప్పుడు అవసరం ఏంటమ్మా, అవసరం ఉంటే వస్తాను అనేవారు. మీ ఇంటికాడ ఉండవలసిన అవసరం ప్రస్తుతం ఏమీ లేదు, అవసరం ఉంటే వస్తాడు. తర్వాత ఆవిడ కొంతకాలానికి వెళ్ళలేదు, ఇవిడికి భిక్షకు ఎప్పుడు వెళ్ళిపోడు. తర్వాత కొంతకాలానికి ఆవిడ మంచం పట్టింది, ఆవిడ కొంతకాలానికి మంచం పట్టింది. ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు లేరు, అప్పుడే నేను చేశాడు. అమ్మ ఇప్పుడు నీకు అవసరం వచ్చింది నేను అంతే, ఇప్పుడు నీకు చాకరీ చేస్తాను. ఇప్పుడేం చేస్తారంటే, ఆరోగ్యంగా ఉన్నంతకాలం మనం ఉపయోగించుకుని అనారోగ్యం వస్తే వదిలేస్తారు. మనం చాకరీ చేస్తామని చేయించుకుంటారు, బండి చాకరీ చేయించుకుంటారు. ఏదైనా ఒక ఆరు నెలలు మంచం పట్టామని ఇంట్లో అందరూ వదిలేస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ప్రేమలు మీ మీద నిజం అనుకోకండి, ఒక సంవత్సరం మంచం పడితే తెలుస్తుంది ఆ ప్రేమలు అయ్యి. ఆ ప్రేమలు ఎంత తేలి, ఎందుకంటే చర్మం, ఇప్పుడు చర్మం లోతే ఉండదు. మీకు అర్థమవుతుందా, ఇంట్లో వాళ్ళ ప్రేమల కంటే చర్మం యొక్క లోతే మెరుగు కొంచెం, ఎంత కొంత ఆ ప్రేమలకు ఆ లోతు కూడా ఉండదు, చర్మం మెరుగు. వదిలేస్తారు. మీరు ఒక సంవత్సరం మంచం పట్టండి, ఏ పక్షం రానివ్వండి, నీకు అర్థమవుతుందా, ఇంట్లో వాళ్ళు వదిలేస్తారు, సగం మంది వదిలేస్తారు. అయితే తెలివి తక్కువ వాళ్ళు ఆ బాధలు పడే వరకు వాళ్ళకి తెలియదు, తెలివి తక్కువ వాళ్ళు ముందే గ్రహించి జాగ్రత్తగా ఉంటారు.
తెలుగు తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాధ వాళ్ళు నెత్తి మీదకి వచ్చే వరకు తెలియదు, తెలివైన వాళ్ళు ముందే జాగ్రత్త పడతారు. తెలివి తక్కువ వాడికి తెలివైన వాడికి తేడా. ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం ఇక్కడ, ప్రారంభం. ప్రారంభం అంటే ఇవన్నీ నిజం కాదు. ఇంట్లో వాళ్ళ ప్రేమలు కూడా నిజం కాదు. ఎంచేది ఇంట్లో వాళ్ళ ప్రేమలు కూడా కలుషితమైన నేనది. మనం ఆయన ప్రేమించినా వాళ్ళు మనల్ని ప్రేమించినా కలుషితమైన నేను. ఆ నేను ఎంత అబద్ధం, ఈ ప్రేమలు కూడా అంత అబద్ధం. ఇంకోటి ప్రేమకు వ్యాపారం ఉండదు. కోరిక వ్యాపారం ఉంటుంది కానీ ప్రేమకు వ్యాపారం ఉండదు. వ్యాపారం ఉంటేది కోరిక అవుతుంది కానీ ప్రేమ అవదు. అది ప్రేమ ఎక్కడ బిజినెస్ చేయదు. ప్రేమ ఎక్కడ బిజినెస్ చేయదు అసలు. బేరాలే మాట్లాడేది ప్రేమ. బిజినెస్ మాట్లాడడం బేరంలో కూడా కదా ప్రేమ. ఆ బుద్ధుడి భక్తుడు అప్పుడెళ్ళి ఆవిడకు సంవత్సరం సేవ చేశాడు. నీకు అవసరంతో వస్తానమ్మా, అవసరం లేనప్పుడు ఆరోగ్యంగా ఉన్నా, ఎందుకు మీ ఇంటికి వచ్చి నాలుగు రోజులు కూర్చోటాను వాడు. ఆవిడ వల్ల ఉపకారం పొందిన వాళ్ళందరూ ఆమెను వదిలేశారు. ఈ ఎకరం అరెకరం తిన్న వాళ్ళందరూ వదిలేశారు. నీకు అర్థమవుతుందా? వదిలేస్తే ఆవిడ సంవత్సరం మంచం పడితే ఇప్పుడు నీకు అవసరం, మీ ఇంట్లో ఉండటం నేను కొంతకాలం అవసరమని ఆవిడ చచ్చిపోయే వరకు సంవత్సరం సేవ చేశాడు వాడు. అది భక్తి అంటే. చిన్నవాళ్ళందరూ వదిలేశారు. మన ఇంట్లో వాళ్ళకి ఎక్కువ డబ్బు ఇచ్చేస్తే, ఎక్కువ ఆస్తి ఇచ్చేస్తే బాగా చూస్తారని అనుకోకండి. ఇచ్చామని సంతోషించరు కదా, ఇవ్వకేం చేస్తారంటారు. మళ్ళీ ఇదో గొడవ. ఇచ్చారని సంతోషించరు, ఇవ్వకేం చేస్తారని, అది రైట్ కింద. ఇంత తెంగర్తనం ఉంటుంది ఆ దొంగ నేనులో. ఇంత తింగర్తనానికి దానికి రావటం కారణం జతలు అంటున్నారు భగవాన్. ఈ తింగర్తనం ఇంత తింగర్తనానికి రావటం కారణం ఏంటి? జతలే కారణం దానికి. అంచేత నువ్వు ఏదైతే కాదో దాని వెంట పడకు. నువ్వు ఏదైతే కాదో దాన్ని కూడా పరిగెట్టకు. నువ్వు కానిదాని వెంట నువ్వు పరగడు. ఏదైతే అవునో దాని గురించి స్మరణం చేయి. దాని గురించి నీకు విసుగొచ్చేలాగా విను. నీకు అర్థమవుతుందా? ఏదైతే నువ్వు కాదో దాని వెంట పరిగెట్టకు. నువ్వు ఏదైతే అయి ఉన్నావో దాని గురించి శ్రవణం చెయ్యి, దాని గురించి మననం చెయ్యి, దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి, దాని గురించి బుద్ధి సూక్ష్మత పెంచుకో. అప్పుడు బాగుపడతావు. నువ్వు ఏదైతే అవునో దాని గురించి విను. కానీ దాని గురించి విన్నా ప్రయోజనం లేదు. అట్లా ఎంట పరిగెట్టకు. నువ్వు ఏదైతే అవునో దాని గురించి శ్రవణం చెయ్యి, దాని గురించి నువ్వు మననం చెయ్యి, రిపీటెడ్గా చెయ్యి. ఇంటికెళ్ళినా అదే తపనలో ఉండు. ఇంటికెళ్ళినా అదే తపనలో ఉండు. అలాగైతే నువ్వు తరిస్తావు. అలాగైతే నువ్వు అది తరిస్తావు. మొట్టమొదటి మళ్ళీ వస్తున్నాను, మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నాను, ముగిస్తున్నాను, మళ్ళీ మొదటికి ఇస్తున్నాను. మనకి సబ్జెక్టు ప్రధానం, ఆలోచన ప్రధానం. ఈ రెండు రాసుకోండి, మిగతా అన్నీ మీరు వదిలేసినా మర్చిపోలేదు. ఒకటేంటి? సబ్జెక్టు ప్రధానం, ఆలోచన ప్రధానం. ఆలోచన ప్రధానం మీకు వచ్చి ఈ జన్మలో మీకు జ్ఞానం వచ్చేస్తుంది. మీ ప్రారంభం మంచిదైనా వచ్చేస్తుంది, చెడ్డదైనా వచ్చేస్తుంది. ఇది గుమ్మడికాయ ఎంత పెద్దదైనా కత్తిపేటకు లోకు. అలాగే మీ ప్రారంభం కాదు ఎంత చెడ్డదైనా మీ జ్ఞానానికి లోకు. ఇంత గుమ్మడికాయ ఉందనే కత్తిపేట లెక్క చేయదు గుమ్మడికాయను. ఇప్పుడు పెద్ద గడ్డిమేట ఉందనుకోండి, అగ్గిపొల ఇలా గీయండి. అక్కడ అగ్గిపొల ఎంత చిన్నది, అంత గడ్డిమేటిని కూడా కాల్చేస్తుంది. అలా జ్ఞానం తాలూకు రవ్వ మీ హృదయంలో పడింది, మీ ప్రారంధాన్ని అంతా కాల్ చిడిచిపెట్టేస్తాం. కానీ చెడ్డ ప్రారంభం ఉన్నా కాల్చేస్తుంది అది. అంటే ఇప్పుడు ఇవన్నీ మర్చిపోండి, రెండు దృష్టిలో పెట్టుకోండి. ఒకటి ఆలోచన, రెండు సబ్జెక్టు ప్రధానం. పార్వతి సబ్జెక్టు మనకు చెప్తూ ఉండాలి. పార్వతి కనపడకూడదు. ఏంటి పార్వతి కనపడటాలని వెతికిన కనపడకూడదు పార్వతి. ఏంటి ఈ మధ్యన పార్వతి కనపట్టాలని వెతకటం ప్రారంభం? సబ్జెక్ట్ చెబుతా ఉంటుంది. పార్వతి కనపట్టాలని వెతుకుతాం అనుకోండి, పార్వతి కనప వెతికినా కనపడకూడదు. అయితే మనకి ఏం ప్రధానం? సబ్జెక్టు ప్రధానం. సబ్జెక్టు ప్రధానం. తర్వాత ఆలోచన ప్రధానం. ఆలోచన ప్రధానం. మీరు ఎవరితోటైనా మాట్లాడారనుకోండి, సబ్జెక్టు గురించి మాట్లాడారు. మీరు ఎవరి గురించైనా చెప్తే సబ్జెక్టు గురించి మాట్లాడము. సబ్జెక్టు గురించి వాళ్ళు మీరు మాట్లాడితే సబ్జెక్టు గురించి మాట్లాడమని వాళ్ళు ఏదైనా మాట్లాడతానంటారు అనుకోండి, బుడబొక్కల మాటలు చెప్పొద్దు అనండి, సబ్జెక్టు గురించి చెప్పమనండి కావండి, లేకపోతే ఇంకే సంగతులు వెళ్ళిరండి అనండి. ఏమని చెప్తారు, ఇంతే సంగతులు మీరు వెళ్ళిరండి అనండి. ఏమి ఒక మాట ఆడకర్రదు, ఏదో తప్పించుకోవడం గస్తే పోవడానికి ప్రయత్నం చేయండి. పాము వస్తే కూర్చుంటాం పారిపోతాం, అది ఏది ప్రధానం అంటే నేను చెప్పేది భక్తే కాదు, ఫిజిక్స్ అని అంతే, కెమిస్ట్రీ అని అంతే, లెక్కలైనా అంతే సార్. ఒక్క సంవత్సరం కాలేజీలోకి వెళ్ళి నేర్చుకునే దానికంటే ఒక లెక్కల మాస్టర్తో 4 రోజులు స్నేహం చేయటం వల్ల ఎక్కువ నేర్చుకుంటాం. ఒక సంవత్సరం మనం సాధన చేస్తే, ఒక సంవత్సరం సాధన ఫలితం కంటే గురువుతో ఒక్కరోజు మనం గడిపితే ఎక్కువ నేర్చుకోవచ్చు మనం. ఇంకా వైబ్రేషన్స్ అలా పనిచేస్తాయి, అంతే ఎందుకు మనం భోజనం చేస్తే అన్నం తింటూ సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడుకుంటాం అనుకోండి, బాతకాని మాట వదిలేసి మీకు అర్థమవుతుంది. అందులో నుంచి కూడా మనం వివేకవంతులు అవుతాం. అది యాదారాపు సీరియస్గా ఉండక్కర్లేదు, అన్నం తింటూ యాదారాపు లోకం గొడవలు మానేసి సబ్జెక్టు గురించి మాట్లాడుకుంటాం, లోకం గొడవలు మానేసి సబ్జెక్టు గురించి అన్నం తినేటప్పుడు కూడా సబ్జెక్టు గురించి మాట్లాడుకుంటాం అనుకోండి, మీకు అర్థమవుతుంది. తెలివితేటి మనకు వివేకం పెరిగిపోతుంది, ఆగమన్న ఆడదే పెరిగిపోతుంది, యాదలాపంగా మాట్లాడుకున్నా అది పెరిగిపోతుంది. కానీ ఇది దీనికి ప్రాముఖ్యత తెలియటం లేదు అని చెప్పి భక్తులైన మీకందరికీ నా ప్రార్థన ఏంటంటే రెండు ఇడిచిపెట్టకండి. ఒకటి ఆలోచన, రెండు సబ్జెక్టు. అది సబ్జెక్టు తప్పించి ఇంకే గొడవల్లోకి మీరు వెళ్ళకండి. సబ్జెక్టు తప్పించి మీరు ఇంకో మాటలు మాట్లాడకండి. సబ్జెక్టు తప్పించి ఇంకో మాటలు వాడు చెప్తే మీరు వినకండి. పాము చూసినట్టు పారిపోయి పాము చూస్తే ఎలా పారిపోతాం, అలా పారిపోమనండి. పార్వతి గారు మనకు కనపడకూడదు, ఇంకా ఏది కనిపిస్తూ ఉండాలి, సబ్జెక్టే. ఇంకా రాబోయే ప్రవచనాలు ఇంక ఈ నెల 2 ప్రవచనాలు ఉన్నాయి. 7వ తేదీ సఖినడిపల్లె, 7వ తేదీ మధ్యాహ్నం 2-2:30 టైంలో సఖినడిపల్లె గీతాభవనంలో, 7వ తేదీ సఖినడిపల్లె. ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. 16వ తేదీ శివరాత్రి, 16వ తేదీ శివరాత్రి, 16 చించినాడ, 12వ తేదీ కాపారం, 7 చించినాడ, 12 కాపారం, 16వ తేదీ శివరాత్రి, మహాశివరాత్రి. మామూలు శివరాత్రులు నెలకోసారి వస్తే మహాశివరాత్రులు, అది మహాశివరాత్రి అంటారు. ఎప్పుడు 16వ తేదీని, 7 ఏమో సఖినడిపల్లి, 12 కాపారం, 16 చించినాడు శివరాత్రికి భక్తులని మీరందరూ కూడా ఆహ్వానిస్తారు. తర్వాత మనకి ఎప్పుడు అవకాశం ఉంటే ఎప్పుడు 4 మాటలు ఇక్కడ చెప్పుకోవచ్చు. క్వైట్గా ఉంది ప్లేస్, కూల్గా ఉంది. తర్వాత డిస్టర్బెన్స్ లేదు ఇక్కడ. సఖినడిపల్లి గీతాభవన్, అది చించినాడ గీతాభవన్ ఒకటి, చించినాడ గీతాభవన్ ఎలా ఉంటుందో ఈ ప్లేస్ కూడా అలాగా ఉంది. క్వైట్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో భక్తులకు కూడా కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. అది ఇక్కడ మనల్ని ఆహ్వానించినటువంటి నరసింహరావు గారికి, ఈ గ్రామస్తులకి, సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి మీ తరఫున నా తరఫున వారికి నమస్సులు సమర్పించుకుంటున్నాం. తర్వాత ఇది జ్ఞానయజ్ఞం నరసింహ, ఈ పుణ్యంలో, ఈ జ్ఞానయజ్ఞం వల్ల వచ్చినటువంటి పుణ్యంలో కొంత భాగం మీకు, కొంత భాగం నాకు, కొంత భాగం నరసింహరావు గారికి. కొంతమంది ఏర్పాట్లు చేసినటువంటి గెళ్ళ అయ్యి కట్టారు కదా, శామ్యానాడు వేశారు కదా, కొంత భాగం వాళ్ళకి భగవంతుడు అందరికీ 5 పైసలు 10 పైసలు పంచిపెడతాడు అని చెప్పి ఈ జ్ఞానయజ్ఞంలో అందరూ భాగస్వాములే, అందరూ వాటాదారులే. ఇందులో వాటా లేకుండా ఎవరు వెళ్ళక్కర్లేదు, విన్నవాళ్ళు మీరు కూడా వాటాదారులే, మీరు కూడా మీ వాటా మీకు ఇచ్చేస్తాడు. మీ వాటా అదే ఖర్చురాజ్ఞ అంటే, అది ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేస్తాడు.
ఎవడ వాటాలు అడిగి ఇచ్చేస్తాడు. కర్తిరాజ్ఞ ఏంటది? అయితే అది ఏదో మేము విన్నా వెళ్ళిపోతున్నాం కానీ మీకు జ్ఞానం యజ్ఞంలోకి వచ్చినంత ఊరికే ఊరికే మామూలుగా జ్ఞానం సరే సరే ఇది పుణ్యం కూడా మీకు వచ్చినటువంటి మీకు మీ వాటాకు వచ్చిన పుణ్యం మీకు కేటాయించి మీకు వచ్చేస్తాడు. ఇది జ్ఞాన యజ్ఞం, ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, ఇంకేం యజ్ఞం, ఆ తర్వాత జప యజ్ఞం, యజ్ఞాలన్నీ కూడా భగవంతుడు అని ఏర్పాటు చేశాడు. ఇంతవరకు మనం ఈ రోజున చేసుకునే కార్యక్రమం దీన్ని ఏమంటారు? జ్ఞాన యజ్ఞం. దీని ఏమంటారు? జ్ఞాన యజ్ఞం. ఇంకా మూడు యజ్ఞాలు ఉన్నాయి ఎల్లో జ్ఞాన యజ్ఞాలు. ఒకటి 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 సకినడిపల్లి, రెండు కాపవరం, మూడు శివరాత్రికి చించినాడ. భక్తులైన మీకు అందరికి కూడా ఈ సమాచారం తెలియపరచడం అనేది.